ओम शांति। अभी हमारा नेक्स्ट सेशन शुरू होने जा रहा है अबाउट द ऑर्गेनाइजेशन। ब्रह्मा कुमारी संस्था के बारे में आपको बताया जाएगा। तो अभी मैं आमंत्रित करती हूँ ब्रह्मा कुमार वामशी भाई जी को। हम सभी ताली बजाकर आपका अभिवादन करते हैं। वामशी भाई जी बचपन से ही इस ईश्वरीय ज्ञान ले रहे हैं और पूरा परिवार ज्ञान में चलता है और माता पिता सभी भाई बहन सभी ज्ञान लेते हैं। इसका रेगुलर राजयोग स्टडी करते हैं। लौकिक पढ़ाई में आपने कंप्यूटर साइंस एंड मल्टीमीडिया प्रोग्रामिंग में पोस्ट ग्रेजुएशन कंप्लीट किया है। वैल्यू एजुकेशन में भी आपने EMC कंप्लीट किया है। इंटरनेशनल कंपनी एंड फिल्म स्टूडियो में आपने जॉब किया था पहले, उसके बाद फिर समर्पित हुए। पिछले 17 ईयर्स से आप इस ईश्वरीय विश्वविद्यालय में समर्पित है और आप सभी देख रहे हैं इतना बड़ा ये जो शांति सरोवर है उसमें जो एकेडमी ऑफिस है, जो इतने सारे यहाँ सारा दिन प्रोग्राम्स चल रहे हैं। जैसे आज के दिन 3 प्रोग्राम्स चल रहा है, एक तो आपका प्रोग्राम चल रहा है, फिर दूसरा IT का प्रोग्राम चल रहा है और तीसरा एक वुमेन्स डे है आज, तो इसीलिए जो बहनें बैठी है उनको हैप्पी वुमेन्स डे। और उनका भी एक प्रोग्राम चल रहा है, आज शाम को शुरू होगा, मतलब आफ्टरनून को 2 to 5, तो 3 प्रोग्राम आज चल रहा है। तो ये जो भी प्रोग्राम चलता है यहाँ पर उसका आप कोऑर्डिनेटिंग करते हैं। और आपका स्वभाव बहुत ही विनम्र है और बहनों के प्रति आपको बहुत रिस्पेक्ट है और इस संस्था है ही ब्रह्मा कुमारी नाम है। वो पूरा डिटेल बताएंगे कैसे भाई और बहनें मिलकर के सेवा करते हैं, लेकिन परमात्मा ने माताओं को बहनों को आगे किया और जिम्मेवारी का कलश बहनों के ऊपर रखा। तो जैसे भगवान ने माताओं को रिस्पेक्ट दिया, वंदे मातरम कहा, तो वो परमात्मा की आज्ञा का पालन करते हुए आपके अंदर भी बहुत बड़ी विशेषता है कि आप बहनों का सदा आदर करते हैं। तो ऐसे विनम्रमयी हमारे सीनियर ब्रदर, हमारे शांति सरोवर के जो फैकल्टी मेंबर्स में भी आप हैं, तो ऐसे भाई साहब से हम अभी सुनेंगे अबाउट द ऑर्गेनाइजेशन। ओम शांति। अभी हम सुनेंगे वामशी भाई जी से।
भारत देश मु महिमान्वित मु कन्निम युग मु की भूमि। भारत देश मु महिमान्वित मु कन्निम युग मु की भूमि। जगमुन के तीर्थ स्थान मु जगमुन
శాంతి. అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు మీ అందరికి చాలా స్పెషల్ డే, ఎందుకంటే ఈరోజు మీ గుడ్ మార్నింగ్ చాలా ఎర్లీగా అయింది కదా, చాలా స్పెషల్ డే. ఎవరెవరు లేసారు మార్నింగ్? వావ్, కంగ్రాచులేషన్స్, చాలా సంతోషం. అందరు కూడా ఎర్లీ మార్నింగ్ లేసారు. ఇంకా మిమ్మల్ని అందరు చూస్తుంటే నిన్నటికి ఈ రోజుకి నాకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. హమ్ బతా రహే థే కల్ ఔర్ ఆజ్ మే హీ బహుత్ ఫరక్ సభీ కే చెహరే మే దిఖ్నే మే ఆ రహా హై. మీకు ఎలా అనిపిస్తుంది? కనిపిస్తుంది కదా, అదే అందరి యొక్క ముఖ కవళికలు ఏవైతున్నాయో. నిన్న స్ట్రైట్ గా ఉండేటువంటి పెదాలు ఈ రోజు కొంచెం కరువు తిరిగినాయి. ఎటువంటి కరువు? అప్ కర్వా డౌన్ కర్వా? మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకుండానే ఒక చిన్నటి చిరునవ్వు అనేటువంటిది, ఆ చిరునవ్వు కేవలము మన పెదాలకే కాదు మన మనసుకు లభించినటువంటి సంతోషం. అందువల్లనే ఆ ఫీలింగ్ మీ అందరి మొహాల్లో కనిపిస్తున్నాయి. ప్రాక్టికల్ గా ఒక రోజులో ఇంత మంచి చేంజ్ వచ్చింది కదా, ఇట్స్ వెరీ గుడ్. మనకి ఎటువంటి చేంజ్ ఇంకా కూడా మనకి రాబోయేటువంటి 2 రోజుల్లో మనం అనుభూతి చేస్తాం. చూస్తూ 24 అవర్స్ అయిపోయింది ఇయర్లీ కదా, చూస్తూ చూస్తూ 24 అవర్స్. ఎట్లా ఉంది, ఒక రోజులో అనిపించిందా లేకపోతే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అనిపిస్తుందా, కొద్దిసేపు అయినట్టు అనిపిస్తుంది? అదే మీరు చూస్తూ చూస్తూ కూడా మిగిలిన 2 రోజులు కూడా అయిపోతాయి. అయితే ఇప్పుడు మనకి సెషన్ కంటే కూడా దీన్ని ఒక స్టోరీ టైం అని చెప్పొచ్చు. నిన్న నైట్ జరగాల్సింది, మాతో రాత్రిపూట స్టోరీ చెప్పుకుంటాం కదా, సో స్టోరీ టైం నిన్న జరగాల్సింది. బహుశా నేను అందరూ అలసిపోయి ఉంటాను ఉద్దేశంతో సిస్టర్స్ ఈ రోజు మార్నింగ్ కి మార్చడం జరిగింది. ఈ రోజు జరిగేటువంటి స్టోరీ ఏంటి అంటే, మనం ఏ ప్రాంతంలో ఏ ప్రదేశంలో అంటే ఏ సంస్థలో అయితే కూర్చున్నామో ఆ సంస్థకు సంబంధించినటువంటి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా. అచ్చా, ఇక్కడికి రాకముందు ఎంతమందికి బ్రహ్మకుమారి సంస్థ పరిచయం ఉంది? ఇక్కడికి రాకముందు ఎంతమందికి బ్రహ్మకుమారి సంస్థ తెలుసు? చాలా కొద్ది మంది. ఓకే, ఎంతమంది బ్రహ్మకుమారి సంస్థ కేంద్రాలకు వెళ్ళున్నారు? చాలా తక్కువ ఇందులో కూడా. ఓకే, అయితే దీంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన విషయాలతోటి మనం ఈరోజు స్టోరీని స్టార్ట్ చేద్దాం. ఏ స్టోరీ టైం హే భాయ్ సాహబ్, సెషన్ కా బాద్ మే హే లేకిన్ ఏ స్టోరీ టైం, కౌన్ సా స్టోరీ హే అబ్ దేఖేంగే. ఈ సంస్థ యొక్క పూర్తి పేరు మనం చూసినట్లయితే చాలా పెద్ద లైట్ అవసరం వచ్చి ఉండ అక్కడ చూడండి, లేదా ఆపేస్తే మంచిదేమో చూడండి. ఈ సంస్థ పేరు మీరు చూసినట్లయితే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని కనిపిస్తుంది. ఆ పేరులోనే కొంచెం విభిన్నత కనిపిస్తుంది. ముఖ్యంగా విశ్వవిద్యాలయం అనేసరికి చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏమో అనుకుంటారు. కానీ ఇది ఎటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషను, మనం బయట చూసినటువంటి ఉస్మాని యూనివర్సిటీ, విశాఖపట్నం, ఆంధ్ర యూనివర్సిటీ అటువంటివి కావండి. ఇక్కడ ఆధ్యాత్మికతని, ధ్యానాన్ని విధిపూర్వకంగా ఒక విద్యార్థి చదువుకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎటువంటి కమిట్మెంట్ చదువుతారో అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి ప్రతి మానవులు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానానికి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది. విశ్వవిద్యాలయం ఎందుకన్నారంటే విషయంలో ఉన్నటువంటి అందరూ కూడా దీంట్లో రావచ్చు, ఎటువంటి డిస్క్రిమినేషన్ అంటే భేదభావాలు లేకుండా చక్కగా అనుభూతి తీసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో విశ్వవిద్యాలయం చెప్పారు. ఆ యూనివర్సిటీలో బహుశా ఎంట్రన్స్ ఉండొచ్చు, ఫీజు ఉండొచ్చు, అందులో కూడా కేటగిరీస్ ఉండొచ్చు, ఏ మార్క్ వస్తాయంది, ఏ కాలేజ్, రకరకాల డిఫరెన్సెస్ ఉండొచ్చు కాదు. కానీ ఇక్కడ అటువంటిది ఏదీ లేదు. ఎనీ బడీ కెన్ కమ్ అండ్ టేక్ బెనిఫిట్ ఆఫ్ దిస్ సర్వీసెస్. ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేటువంటి బహుశా హాఫ్ ఆఫ్ దిస్ సెషన్ లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో మీరు చూసినట్లయితే ఈ రోజు బ్రహ్మకుమారి సంస్థ విశ్వవ్యాప్తంగా ఎట్లా విస్తరించింది మనం చూద్దాం. ఒక చిన్న అణువులాగా స్టార్ట్ అయ్యి మొట్టమొదట్లో ఈ రోజు ప్రపంచంలో, ఇది 8500 ఓల్డ్ ఫిగర్, 9000 శాఖలు ఈ రోజు విశ్వవ్యాప్తంగా సుమారు 140 దేశాల్లో విస్తరించి ఉంది. 140 దేశాల్లో 9000 శాఖలు. అంటే ఇంకొక రూపంలో చెప్పాలంటే దీన్ని కొంతమంది ఎలా వర్ణిస్తారంటే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ లాగా వర్ణిస్తారు. ఎంత ఫాస్టెస్ట్? మీకు ఒక క్యాలిక్యులేషన్ చెప్తా. ఆన్ యావరేజ్ ప్రతి 2 రోజులకి ఒక బ్రహ్మకుమారి శాఖ ఈ రోజు ఓపెన్ అవుతుంది. ఆలోచించండి, విశ్వవ్యాప్తంగా 9000 శాఖలు. ఈ 9000 శాఖలు ఏంటి అంటే కంప్లీట్ 5 సంవత్సరాలు కంప్లీట్ అయినవి 9000 శాఖలు అని చెప్తారు. మరి ఈ రోజు ఎంత రిక్వైర్మెంట్ ఉన్నది మనం చూసినట్లయితే ఎవ్రీ ఆల్టర్నేట్ డే 1 బ్రహ్మకుమారీస్ బ్రాంచ్ గేట్స్ ఓపెన్ ఆన్ యావరేజ్. దెన్ వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్ అంటే ఇన్ని వేల శాఖల్లో ఏం జరుగుతోంది? ఇక్కడ వయస్సుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, వాళ్ళ యొక్క స్టేటస్తో సంబంధం లేదు. అన్ని రకాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క బెనిఫిట్స్ తీసుకుంటున్నారు. మరి ఆ బెనిఫిట్స్ ఎటువంటివి అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా బ్రహ్మకుమారి సన్ని శాఖల్లో కూడా ముఖ్యంగా జరిగేటువంటిది రాజయోగ మెడిటేషన్. రాజయోగ మెడిటేషన్ అనగానే ఈరోజు మెడిటేషన్ బోర్డు చాలా ప్రఖ్యాతి గాంచినటువంటిది. ధ్యానం అన్నా కానీ ఇవన్నీ వింటుంటారు కదా, ఈ కొత్త విషయాలు కాదు. కానీ బ్రహ్మకుమారీస్లో ఉన్నటువంటి రాజయోగ మెడిటేషన్కి ఒక ప్రత్యేకత ఏంటి అంటే అత్యంత సరళమైనటువంటిది, సహజమైనటువంటిది. ఈ మెడిటేషన్ ద్వారా మనస్సుకి శాంతే కాకుండా శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్యం కూడా చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. మరి మెడిటేషన్ అనగానే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కూడా నాకు ఇంటరాక్ట్ అయినటువంటి కొంతమంది యొక్క మాటల ద్వారా కూడా నాకు అర్థమైనటువంటి ఏంటంటే, మెడిటేషన్ అనగానే కళ్ళు మూసుకోవాలి, ఏమీ ఆలోచించకూడదు, ఏదో వేరే కళ్ళు మూసుకుని వేరే లోకంకి వెళ్ళిపోవాలి, అన్ని మర్చిపోవాలి అనేటువంటి ఒక అపోహ ఉంటుందండి. కాదండి, నిజమైన ధ్యానము మెడిటేషన్ అనే వర్డ్ ని మీరు చూసినట్లయితే, మెడిరి అంటే టు హీల్ ద మైండ్, మెడిటేషన్ అంటే ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఛానలింగ్ ఆఫ్ అవర్ థాట్స్. ఒక నది ఉంటుంది, నదిలో నీళ్లు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి, కానీ దానికి డ్యామ్ కట్టారనుకోండి ఏమవుతుంది, ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి అదే విధంగా ఆ నీటిని వాడగలుగుతాం. ఫ్లడ్స్ వచ్చినాయి, అది ఆపగలుగుతుంది. తక్కువ నీళ్లు అవసరం, తక్కువ ఎక్కడైనా స్కేర్స్టీ ఉంది అప్పుడు గేట్లు ఎత్తుతాము, వాటర్ వెళ్తుంది. అదేవిధంగా మన మనసులో కూడా ఆలోచన అనేటువంటి ప్రవాహం నిత్యం వస్తూనే ఉంటుంది. మరి మెడిటేషన్ ఏం చేస్తుంది, ఆ ఆలోచన కట్ చేయదు, ఆ ఆలోచనని ఛానల్ చేస్తుంది, ట్యూన్ చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ గాలిలో ఎఫ్ఎం రేడియో సిగ్నల్స్ ఉంటాయి, మామూలుగా మనకి మొబైల్లో కానీ ఎక్విప్మెంట్ పెడితే వస్తుందా, రాదు. ఏం చేయాలి, ట్యూన్ చేయాలి. ట్యూన్ చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యేమవుతుంది, దాని నుంచి మనం బెనిఫిట్ తీసుకోగలుగుతాం. అదేవిధంగా మన లోపల అపారమైనటువంటి శక్తి ఉంది, ఆ శక్తిని బయటకు తీసుకురావడానికి మెడిటేషన్ ఒక ఎఫ్ఎం ట్యూనర్ లాంటిది. మరి ఎఫ్ఎం ట్యూనర్ మనం ట్యూన్ చేసుకున్నప్పుడు గాలిలో ఉన్నటువంటి ఏవైతే సబ్జెక్ట్ అంటే ఆ సిగ్నల్స్ ఆ సిగ్నల్స్ తీసుకుంటున్నట్టు విధంగానే ఇప్పుడు మనకేం కావాలి, మెడిటేషన్కి ఇంకా ఆధారం ఏం కావాలి అంటే సిగ్నల్స్, ఆ సిగ్నల్స్ ఫ్రమ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఈ మెడిటేషన్ ఉపయోగించుకుంటూ మన మనసుని ఛానల్ చేసుకుంటాం. మిమ్మల్ని మీరు మీ మనసును చూసినట్లయితే, నిన్నటి మీరు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో, నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా మీకు మెడిటేషన్తో పాటు కొన్ని చక్కటి విషయాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకో తెలుసా అండి, ఒక సీక్రెట్ మీకు ఓపెన్ చేసేస్తున్న సిస్టర్స్, మీకు చెప్పినా చెప్పకపోయినా చెప్పేమంటారా, సీక్రెట్ ఓపెన్ చేసేమంటారా, ఏంటంటే ఈ నాలెడ్జ్ కూడా ఒక రకమైనటువంటి మెడిటేషన్ ప్రక్రియ భాగం. ఎందువల్ల, నాలెడ్జ్ వింటూ 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 ఏమవుతుంది, మీ మైండ్ స్లోగా ట్యూన్ అవుతుంది, కూల్ అవుతుంది, తెలియకుండా నెగిటివ్ పాజిటివ్ డిఫరెన్స్ మీకు అర్థం అవుతుంది, ఒక పాజిటివ్ విధానంలో నడుచుకోవడం స్టార్ట్ అయిపోయింది. ఒక రైల్ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది ఎట్లా ఉంటుంది, అదేవిధంగా మన మనసు ఇప్పటి వరకు రివర్స్ పట్టాల మీద వెళ్తున్నటువంటిది స్లో స్లోగా ఏమవుతుంది, కరెక్ట్ పట్టాల మీదకి వచ్చిన విధంగా మన మనసుని గైడ్ చేసేటువంటిదే ఈ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు ఇక్కడ కోర్సెస్ లో నాలెడ్జ్ చెప్పడం జరుగుతుంది, నాలెడ్జ్ ఆధారంగా కొంచెం స్పెషల్ కామెంటరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందువల్ల, మన మైండ్కి ఒక ప్రిపరేషన్ ఇస్తే అది చక్కగా వెళ్తుంది. మన మైండ్ ని ఫోర్స్ చేస్తామనుకోండి, విల్ ఇట్ గో ఎనీవేర్? మీరు చూడండి, మీ మనసు మీరు బలవంతంగా మీరు ఏదైనా చేయాలి అనుకుంటే మీ మనసు వినదు, వింటుండండి, అది విన్నట్లయితే అది జస్ట్ సప్రెషన్ లాగా స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది, మళ్ళీ వదలటంతో మళ్ళీ ఎగురుతుంది. సో ఇట్ నీడ్స్ ఛానలైజింగ్. అందుకే ద ఫస్ట్ సబ్జెక్ట్ ఇట్ ఆల్ బ్రహ్మకుమార్ ఈజ్ మెడిటేషన్, అండ్ దానికి ఇంపార్టెన్స్ సబ్జెక్ట్ బేస్ ఏంటి అంటే నాలెడ్జ్. సో అందుకే స్పిరిచువల్ విజ్డమ్. సో నాలెడ్జ్ అండ్ మెడిటేషన్, జ్ఞానము యోగము, ఈ రెండు ప్రధానమైనటువంటి సబ్జెక్టుగా ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ సేవా జ్ఞానము యోగము ఆధారంగా బ్రహ్మకుమారీస్ ఒక సిస్టర్ కన్సర్న్ ఆర్గనైజేషన్ ని స్థాపన చేశారు, దట్ ఈస్ కాల్డ్ ఎస్ రాజ్ యోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ అనుసారంగా మెడిటేషన్ అండ్ స్పిరిచువాలిటీ నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, బ్రహ్మకుమారీస్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏనండి, కేవలము కళ్ళు మూసుకుని భగవంతుని ధ్యానం చేయండి, లేకపోతే ఆ పూజ పునస్కారాలు చేయండి, అవి చేయండి, క్రియలకి లిమిట్ కావట్లే. స్పిరిచువాలిటీ ఏదైతే ఆధ్యాత్మికత మనకు అందిస్తుందో, ఆ ఆధ్యాత్మికతని ప్రాక్టికల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి కావలసినటువంటి అనంతమైనటువంటి రీసెర్చ్. ఉదాహరణకి 19 వింగ్స్ ని మనం తయారు చేయడం జరిగింది. ఇట్ కెన్ బి ట్రాన్స్పోర్ట్ సర్వీస్ వింగ్, సెక్యూరిటీ సర్వీస్ వింగ్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వింగ్, స్పోర్ట్స్ వింగ్, ఎడ్యుకేషన్ వింగ్, బిజినెస్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి, తర్వాత ఉమెన్స్ వింగ్ అని చెప్పేసి, సోషల్ సర్వీస్ వింగ్ అని చెప్పేసి, సమాజంలో ఉన్నటువంటి అన్ని విభాగాలుగా కవర్ అయ్యే విధంగా ఈ ఫౌండేషన్ వింగ్స్ వర్క్ అవుతున్నాయి. ఎందుకంటే మీ సమస్యలు వేరే ఉండొచ్చు, ఒక చిన్న పిల్లవాడి సమస్య వేరే ఉండొచ్చు, ఒక మహిళల సమస్య వేరే ఉండొచ్చు, మన కంట్రీ బార్డర్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ పర్సన్స్ యొక్క ప్రాబ్లం వేరే ఉండవచ్చు, ఒక డాక్టర్స్ ప్రాబ్లం వేరే ఉండవచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుండొచ్చు, ఎడ్యుకేషన్ వేరుండొచ్చు, మానసిక స్థితి వేరుండవచ్చు. అందువల్ల ఎవరికి ఎట్లా ఈ స్పిరిచువాలిటీ ఉపయోగపడుతుందో అనే విధానంగా ఈ రీసెర్చ్ తీసుకుని వాళ్ళకి అప్లై చేస్తూ ఉంటుంది. ఇంకా బ్రహ్మకుమారి సర్వీస్ లో ఇంకో కొన్ని ముఖ్యమైనటువంటి అంటే మెడికల్ సర్వీసెస్ లో కూడా మౌంట్ అబూలో కానీ ముంబైలో కానీ అట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థానాల్లో ఈ యొక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని ఎస్టాబ్లిష్ చేసి చాలా వరకు ఉచితంగా, స్పెషల్లీ మౌంట్ అబూ అనేటువంటిది హెడ్ క్వార్టర్స్, అక్కడ ఒక 4 అవర్స్ జర్నీ వరకు అంటే సుమారు ఒక 250 కిలోమీటర్ దూరం వరకు మీకు అసలు పెద్ద హాస్పిటల్స్ కనిపించాం. అక్కడ అనేక వేల ఊర్లు కూడా ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా సేవ చేయటం. బాంబేలో కూడా అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు, సారీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు కొంత సంవత్సరాల క్రితం. కానీ వాళ్ళ వల్ల కాలేజ్ మెయింటైన్ చేయటం, వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మకుమారిస్ కి ఇచ్చి చూద్దాము వాళ్ళు ఎట్లా చేస్తారనేసి వాళ్ళు ఇవ్వటం జరిగింది. బ్రహ్మకుమారిస్ ఈ రోజు ముంబైలో దాని చాలా చక్కటి సర్వీసెస్, ఎంత చక్కటి సర్వీసెస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాదు, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ స్పెషల్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ క్లినిక్, ఒక 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ ఉంటుంది. ఎట్లంటే మీకు సింపుల్ చెప్పాలంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ లభించేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆ సర్వీసెస్ తీసుకోవడానికి అక్కడికి వస్తుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద డిగ్నిటరీస్ ఎట్లా అంటే హేమమాలిని ఉంది చూడండి, ఫిలిం యాక్ట్రెస్, వారి మదర్ కూడా బాగాలేనప్పుడు ఇక ఈ హాస్పిటల్ తీసుకొచ్చి చూపిస్తారు. అటువంటి అంటే ఒకటి జస్ట్ నాట్ ఒక ఫిజికల్ కాకుండా మెడిసిన్ అంటే దాంతోపాటు ఒక ప్రేమ, దివ్యత, ఒక ఆప్యాయతతో పాటు ట్రీట్మెంట్ ఇస్తే 10 రోజులు తగ్గేటువంటి జబ్బు 2 రోజులు తగ్గిపోతుంది. అటువంటి ప్రాక్టికల్ రిజల్ట్స్ కూడా చూడటం జరిగింది. ఇంకా ఈ మెడిటేషన్ అండ్ స్పిరిచువాలిటీ కారణంగా డయాబెటీస్ అయితే ఏంటి, హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే ఏంటి, స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే ఏంటి, రకరకాల ప్రాబ్లమ్స్ కూడా తగ్గేటువంటి అనేక ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. వాటి గురించినటువంటి రీసెర్చ్ చేసి వాళ్ళకి అందరికీ అందే విధంగా ఈ వింగ్స్ వర్కౌట్ అవుతూ ఉంటాయి. మరి ఇటువంటి సర్వీసెస్ కాకుండా కమ్యూనిటీ సర్వీసెస్, అది సునామీ అయితే కానివ్వండి, ఎర్త్క్వేక్స్ అయితే కానివ్వండి, ఇంక ఎటువంటి ఉపద్రవాలు అయితే కానివ్వండి, ఇంక అంతకెందుకండి మనకి అమెరికాలో ట్విన్ టవర్స్ తెలుసు కదా, ట్విన్ టవర్స్ టెర్రరిస్ట్ అటాక్ ద్వారా పడిపోయి అటువంటి సందర్భాల్లో కూడా, అనేక రకాల సందర్భాల్లో కూడా బ్రహ్మకుమారిస్ ఎప్పుడు తమ వంతు సహాయాన్ని అందిస్తూనే ఉంటారు. కానీ బ్రహ్మకుమారిస్ అందించేటువంటి సర్వీస్ డిఫరెన్స్ ఉందండి. కేవలము వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు గిన్నెలు, దుప్పట్లు, మందులు ఇచ్చేసి అక్కడ ఊరుకోవట్లేదు బ్రహ్మకుమారిస్. అంతకంటే ఎక్కువగా ఆ సమయంలో వారికి అవసరమైనటువంటి మనోబలాన్ని, ధైర్యాన్ని, స్పిరిచువల్ కౌన్సిలింగ్ ని ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు చూస్తుంటారు కదా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా, మాకు లాస్ట్ టైం కర్నూలు అట్లా జరిగింది, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫిజికల్ వస్తువులు తక్కువేమి లేదు, దుప్పట్లు అయితే కానివ్వండి, గిన్నెలు అయితే కానివ్వండి, మీరు ఎనీథింగ్ మెటీరియలిస్టిక్ భౌతికమైన విషయాలు చూడండి, అవన్నీ అబండెంట్ ఎక్కువైపోయినాయి, జనాలు అమ్ముకున్నారు కూడా. కానీ ఆ టైంలో వాళ్ళకి అంతకంటే ఎక్కువ అవసరమైనటువంటి ఏంటి, ఒక మనోదయం, అభ్యవసరం, వాటికంటే కూడా ఎక్కువ వాటిని ఉపయోగించుకుని తిరిగి జీవితాన్ని పునః ప్రారంభించేందుకు ఒక ధైర్యం, ఒక సపోర్ట్, ఒక కేర్, కన్సర్న్, లవ్. ఆ సమయంలో అంత హడావుడుంటే ఎవరు ఇస్తారని అనుకుంటాను, బ్రహ్మకుమార్ చెప్పిన అటువంటి పని చేయరండి. సో ఇటువంటి రకరకాల సర్వీసెస్ కమ్యూనిటీ సర్వీసెస్ లో కూడా ముందుగానే ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా వీటికి సంబంధించినటువంటి మెడిటేషన్ అండ్ స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి అనేక సెమినార్స్, కాన్ఫరెన్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ గా జరుగుతుంటాయి. అటువంటి వన్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోనే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. అయితే ఇంకొన్ని ప్రత్యేకతలు బ్రహ్మకుమారిస్ లో మనం చూసినట్లయితే, బ్రహ్మకుమారిస్ ఈ రోజు ఇట్స్ అఫిలియేటెడ్ టు యునైటెడ్ నేషన్స్ యాజ్ ఎన్జిఓ. ఐక్యరాజ్య సమితి విన్నారు కదా, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా బ్రహ్మకుమారిస్ ఈ రోజు వాళ్ళు రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇంకా దానికి సంబంధించినట్టు యుకోసాక్, యూనిసెఫ్ అని ఇంటర్నేషనల్ బాడీస్ అనమాట, అది చాలా విశ్వవ్యాప్తంగా రకరకాల సర్వీసెస్ చేస్తుంది. అటువంటి వాటిలో కన్సల్టేటివ్ స్టేటస్ ని కూడా వాళ్ళు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు బ్రహ్మకుమారిస్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బ్రహ్మకుమారిస్ ఈ రోజు కేవలము ఇండియాలోనే కాకుండా కమ్యూనిస్ట్ కంట్రీస్ అయితే కానివ్వండి, గల్ఫ్ కంట్రీస్ అయితే కానివ్వండి, ఇంకా అన్ని రకాల కంట్రీస్, క్రిస్టియన్ కంట్రీస్ అయితే కానివ్వండి, వెస్ట్రన్ కంట్రీ ఏదైనా చూడండి, అన్ని ప్రదేశాల్లో కూడా బ్రహ్మకుమారిస్ వారి సర్వీసెస్ ని అందిస్తున్నారు. కేవలం ఇండియన్ గవర్నమెంటే కాదు, రష్యన్ గవర్నమెంట్ అని కానీ, అమెరికన్ గవర్నమెంట్ అని కానీ, రకరకాల ఈవెన్ దుబాయ్ లో కూడా, అసలు సర్ప్రైజింగ్, గల్ఫ్ కంట్రీస్ లో కూడా బ్రహ్మకుమారీస్ కి గవర్నమెంట్ తన ల్యాండ్ ఇచ్చి బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భాలు జస్ట్ రీసెంట్లీ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ దుబాయ్ లో, కపుల్ ఆఫ్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఓన్లీ, అక్కడ కూడా ఒక మెడిటేషన్ సెంటర్ ని అక్కడ పెట్టుకోవచ్చని గల్ఫ్ కంట్రీస్ కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భాలున్నాయి. బికాస్ బ్రహ్మకుమారీస్ చేసేటువంటి నిస్వార్థ సేవల్ని ఈ రోజు దేశ విదేశాలు, జాతీయ అంతర్జాతీయ అందరూ కూడా వీళ్ళు గమనిస్తూ చాలా అబ్జర్వ్ చేస్తూ ఈ రికగ్నేషన్స్ ఇచ్చారు. యునైటెడ్ నేషన్స్ నియర్లీ ఇట్ హెస్ గివెన్ 6 పీస్ మెసెంజర్ అవార్డ్స్. అనేక రకమైన జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఎప్పుడు నిజం వస్తున్నారు చేయాలంటే పెద్ద బైబుల్ లాంటి తయారవుతుంది అన్నమాట. సో ఇవి కొన్ని ప్రత్యేకతలు. అయితే ఇంకా యూ విల్ బి వెరీ హ్యాపీ టు నో ఏంటి అంటే, మీరు మనం ఎక్కడున్నారు, మనం ఏ సంస్థలో అయితే ఉన్నామో ఆ సంస్థ ఇట్ హెస్ ఆల్రెడీ కంప్లీటెడ్ 75 ఇయర్స్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ అయినాయి. అటువంటి సంస్థలు మనం ఉన్నాం, మరి సంతోషకరమైన విషయం కదా. సో మనం ఏం చేద్దాం? ఎస్, యు ఆర్ ఇన్ ఎ ప్లేస్ వేర్ ఇట్ హెస్ కంప్లీటెడ్ 75 ఇయర్స్. కొంతమంది ఒకసారి పొలిటీషియన్స్ మీరు చూసినట్లయితే ఇనాగ్రేషన్ అప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ కానివ్వండి, అక్కడ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళందరూ రావటము, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ లో వచ్చినటువంటి విఐపీస్ ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ కూడా మీ ముందు చెప్పేస్తున్నా. మన పెద్ద సిస్టర్స్ ని దాదీలు అంటామా, వాళ్ళని అడిగారు, బైసాప్ కౌన్స్ ఆఫ్ క్వశ్చన్ తావో సిస్టర్, మీరు 75 ఇయర్స్ అయింది, 75 ఇయర్స్ అయినటువంటి సంస్థ ఇంత ఎనర్జెటిక్ గా, ఇంత ప్యూర్ గా, ఇంత ఆ యొక్క శక్తితోటి ఎట్లా పనిచేస్తున్నారు? మామూలుగా ఏదైనా ఒక సంస్థ ఓపెన్ అయితే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చాలా ఎనర్జెటిక్ గా పనిచేస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది? స్లో స్లోగా ఆ ఎనర్జీ, ఆ స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఉమంగ్ ఉత్సాహాలు పోతాయి. కానీ మీకు రోజు రోజు చూస్తుంటే మీరు ఇంకా చిన్నపిల్లవాళ్ళకి అయిపోతున్నారు, అంత ఎనర్జీస్ని ఎట్లా యూజ్ చేస్తున్నారనిపిస్తుంది. దాని రీజన్ కూడా మనం తెలుసుకుందాం కొద్ది నిమిషాల్లో. అయితే అది కొంతమంది అడిగే పని. అయితే ఇంకొంతమంది విఐపీస్ ఏమని అడుగుతుందంటే, మీరు వై డోంట్ యూ ఎంటర్ పాలిటిక్స్? మనం చూస్తుంటాం కదా, ఒక 4-5 సంవత్సరాలలో ఎవరైనా వ్యక్తి పాపులర్ అయిపోయినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? నెమ్మదిగా పాలిటిక్స్ లోకి వచ్చేస్తారు. మీరు 75 ఇయర్స్ నుంచి ఇన్ని లక్షల కోట్ల మందికి మీరు సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు, అసలు మీ పేరు చెప్తేనే అందరికి చాలా ఇమేజ్ కదా, మరి ఎందుకు పాలిటిక్స్ లో రాకూడదు అని చాలా మంది అడుగుతుంటారు. మరి మన దాదీజీ గారు ఏం ఆన్సర్ ఇచ్చింటో తెలుసా? వీఆర్ నెవర్ ఇన్ టు పాలిటిక్స్. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా పాలిటిక్స్ లోకి వచ్చేటువంటి ప్రసక్తి లేదు. మాకు పవర్, పదవుల కంటే కూడా ఏం అవసరము? సేవ, ఆ నిస్వార్థ ప్రేమ, నిస్వార్థ త్యాగం అనేటువంటి, త్యాగ తపస్య సేవ, ఈ 3 టైటిల్స్ అండి ఇక్కడ మాకు ఉండేటువంటిది. త్యాగము, తపస్య, సేవ, దీస్ ఆర్ థింగ్స్. ఆది నుంచి అంతిమ వరకు ఇవే ఉంటాయి. ఓకే, మరి ఇంత పెద్ద సంస్థ, విశ్వవ్యాప్తంగా వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్, ఇంకా దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ సమ్ ఐఎమ్స్ బ్రదర్, ఐఎమ్స్ సెండ్ దేర్ స్టూడెంట్స్, అంటే ఒక మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అసలు ఇంత సక్సెస్ఫుల్ గా నడవడానికి అసలు ఏముంటుందని మేనేజ్మెంట్ స్టడీ చేయడానికి కూడా పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అయితే అసలు స్టార్టింగ్ ఎక్కడైంది? అసలు ఇంత పెద్ద సంస్థకు చూసినట్లయితే విల్ గో బ్యాక్ టు 1870 సింధ్ హైదరాబాద్. ఇప్పుడు ఎక్కడుందండి సింధ్ హైదరాబాద్? అప్పుడు 1870 అంటే యునైటెడ్ ఇండియా. ఆ సమయంలో లేక్ రాజ్ అనేటువంటి చిన్న బాలుడు, ఆ స్టోరీ నుంచి మనం స్టార్ట్ చేయాలి. లేక్ రాజ్ అనే చిన్న బాలుడు స్కూల్ టీచర్ వాళ్ళ తండ్రి, తల్లి చిన్నతనంలో చనిపోతుంది. ఆ బాబు కొంచెం పెద్ద అయిన తర్వాత స్కూల్ టీచర్గా ఉన్నటువంటి తన తండ్రి కూడా చనిపోవడం జరుగుతుంది. ఆ బాబు పెద్ద అయిన తర్వాత అంటే ఒక మిడిల్ ఏజ్ ఆ టైంలో తనకు తెలిసిన వాళ్ళ దగ్గర, రిలేటివ్స్ దగ్గర ఈ వజ్రాల డైమండ్ కట్టింగ్, వజ్రాలని పెరచటము, నగలు చేయటము, ఆ దాంట్లో నేర్చుకోవటం జరుగుతుంది. కానీ చిన్నప్పటి నుంచి ఆ బాలుడికి ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్, చాలా దైవభక్తి, చాలా నమ్రత, చాలా విలువలు. దాని కారణంగా ఆ వజ్రాలు, ఈ నగలు వ్యాపారాన్ని కూడా చాలా చక్కగా, ఆ కళని అంటే తయారు చేయడం అనేటువంటి కళని చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. మిడిల్ ఏజ్ వచ్చేసరికి తనకు తెలిసినటువంటి కొంతమంది తోటి ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. తనలో ఉన్నటువంటి నైపుణ్యము, సత్యత, ఆ దివ్యత, ఆ కారణంగా చాలా కొద్ది కాలంలోనే తను యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రముఖమైనటువంటి వ్యాపారవేత్తగా ఎదుగుతారు. ఎంత ప్రముఖమైనటువంటి వ్యాపారవేత్త అంటే, ఆ సమయంలో వచ్చి మన ఇండియాకి వచ్చి బిజినెస్ చేసేటువంటి బ్రిటిషర్స్ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు కూడా తప్పకుండా ఈ లేక్ రాజ్ దగ్గర ఉన్నటువంటి వజ్రాల నగల్ని తీసుకునేవాళ్ళు. ఎంత ఫేమస్ అంటే, ఇప్పటికి కూడా లండన్ లో ఉన్నటువంటి క్వీన్ ఎలిజబెత్ ప్యాలెస్ లో వీరి ద్వారా తయారైనటువంటి నగల్ని మేడ్ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ దాదా లేక్ రాజ్ నా విధంగా రాసి బోర్డు పెట్టి మరి ఇప్పటికి డిస్ప్లేలో పెట్టినారు. అప్పుడు ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, ఈ లేఖరాజుకి ఎంత విలువనిచ్చేవారంటే, ఈ రాజు లేకుండా రాజు దర్బార్ని ప్రారంభించేటువంటి వారు కాదు. దర్బార్ అంటే తెలుసు కదా, ఏదైనా ముఖ్యమైనటువంటి సమస్యల్ని చర్చించేటువంటి ఆ సందర్భంలో ఒక అందరి పిలుస్తారు. ఒకవేళ లేఖరాజు రాకపోతే దర్బార్ని కూడా హోల్డ్ చేసేవారు, అంత ప్రముఖమైనటువంటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. తన నేషనల్ ఇంటర్నేషనల్ బిజినెస్ నెట్వర్క్ నడిచేటువంటిది, కోటాను కోట్ల రూపాయలు షిప్స్ లో వాళ్ళకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరిగేటువంటివి. ఇదంతా తన జీవితంలో వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. మరి ఇంకొక వైపు ఏం జరిగింది అంటే, తను చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ భక్తి భావన పెద్దేసరికి ఇంకా కొంచెం ఎక్కువైందన్నమాట. నిత్యం గీతా పారాయణము, పూజలు చేయటము, గుళ్ళకు వెళ్ళటము అట్లా జరిగేటువంటిది. వారికి 12 మంది గురువులు ఉండేవారు లేఖరాజుకి. ఎంతమంది? 12 మంది గురువులు. నిత్యం గీతా పారాయణ జరిగేటువంటిది. ఏదైనా ఫంక్షన్స్ కు వెళ్ళినప్పుడు వారు ఏం చేసేవారు, ఒక వెండి పాత్ర, వెండి బాక్స్ లో భగవద్గీత లేదా అటువంటి స్పిరిచువల్ బుక్స్ ఇచ్చేటువంటి వారు. అటువంటి వ్యక్తి జీవితంలో తన 60వ ఏట ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతుంది. 1936 ఆ సమయంలో ఒకసారి సాయంత్రం వాళ్ళ ఇంట్లో గీతా పారాయణ జరుగుతున్న సమయంలో ఒకసారి సడన్ గా తను లేచి తన ఏకాంత మందిరంలోకి వెళ్ళిపోతారు. అందరికి ఆశ్చర్యమవుతుంది, ఏంటి ఇలా పూజ జరుగుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా సత్సంగం జరుగుతున్న సమయంలో అలా వెళ్ళిపోవటం ఏంటి లేఖరాజు అనుకుంటారు. అర్థం కాదు, తన భార్య కోడలు ఫాలో అవుతారు ఏమవుతుందని. ఆ ఏకాంత మందిరంలోకి వెళ్లేసరికి చూసేసరికి ఏమవుతుందంటే, లేఖరాజు పద్మాసనంలో కూర్చుని తన కళ్ళు ఆకాశం వైపు చూస్తున్నట్లుగా చూడటం జరుగుతుంది. మరి లేఖరాజుకి ఆ కళ్ళు కూడా ఒక తెలియనటువంటి ఒక వెలుతురు ఉన్నట్లుగా వాళ్ళు గమనిస్తారు. మరి లేఖరాజుకి ఏమవుతుంది అంటే, ఆ సమయంలో కొన్ని దివ్యమైనటువంటి సాక్షాత్కారాలు స్టార్ట్ అవుతాయి. ఆ దివ్యమైనటువంటి సాక్షాత్కారాల్లో ముఖ్యమైనటువంటిది ఒకటి, ఒక దివ్యమైనటువంటి ఒక జ్యోతి, పరమజ్యోతి. మొట్టమొదటి ఆయనకు అర్థమయ్యేటువంటి కాదు, తర్వాత ఆ జ్యోతి నెమ్మది నెమ్మదిగా తన శరీరాన్ని మొత్తం కంట్రోల్ తీసుకుని ఒక 3 వాక్యాలు అనిపిస్తుంది. నిజానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞాన స్వరూపం శివోహం శివోహం, ప్రకాశ స్వరూపం శివోహం శివోహం. అంటే ఆ పరమజ్యోతి, ఒక దివ్యమైనటువంటి ఆ శక్తి, దాదా లేఖల ప్రమేయం లేకుండానే కంప్లీట్ కంట్రోల్ తీసుకుని ఆ నోటి ద్వారా మొట్టమొదటిగా ఈ వాక్యాలు అనిపిస్తుంది. తర్వాత అనేక సాక్షాత్కారాలతో తనకు అర్థమయ్యేటువంటి అంటే, భగవత్ శక్తి అంటే అందరికీ భగవంతుడు ఒక్కరే, జ్యోతిర్బిందు స్వరూపుడు, నిరాకారుడు, వారు జ్ఞాన స్వరూపుడు, ప్రకాశ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అనే విషయం తర్వాత అర్థమవుతుంది. అది ఒక సాక్షాత్కారం అయితే, ఇంకొక సాక్షాత్కారం చాలా బ్యూటిఫుల్ ఏంటంటే, ఈ కళ్ళతో చూసేటువంటి ప్రపంచం అంతా కూడా అత్యంత భయంకరమైనటువంటి వినాశనం. ఆ వినాశనము అంటే ఈ ప్రపంచం అంతా వినాశకాలే ఏమని చెప్తారు చెప్పండి, విపరీత బుద్ధి. ఆ విపరీత పరిస్థితులు చూస్తున్నారా మీరు? ఉదాహరణకు చూడండి, అంటే ఇవన్నీ కూడా స్పష్టంగా లేఖరాజుకి ఆ పరమజ్యోతి అప్పుడే సాక్షాత్కారం కలిగించింది. మీరు ఉదాహరణ ఇప్పుడే మీరు ప్రాక్టికల్ చూడండి, ప్రకృతి ఎలా తయారవుతుందండి? బాగవుతుందా? రోజు రోజుకి దిగజారిపోతుందా? ఆరోగ్యాలు, సంబంధాలు, రక్షణ, రాజకీయాలు, ఓకే, వ్యాపారాలు, మీరు యూ నేమ్ ఇట్ ఎనీథింగ్, మీరు ఏదైనా చెప్పండి, ఏ ఫీల్డ్ అయినా చూడండి, మానసిక స్థితి నుంచి ఏదైనా కానివ్వండి, ఈరోజు ఏమవుతుంది? దిగజారిపోతున్నాయి. ఇవి దేనికి తీస్తున్నాయంటే అత్యంత భయంకరమైనటువంటి వినాశనము. మరి ఆ వినాశనం మూడు విధాలుగా జరుగుతుంది. ఒకటి, మనుషులు పరస్పరము వారు వీరు అనేటువంటి భేదాలతోటి, అది భాషైనా కావచ్చు, మతాలైనా కావచ్చు, ప్రాంతాలైనా కావచ్చు, నీదైనా కావచ్చు, గాలైనా కావచ్చు, నువ్వు వేరు నేను వేరే అనేటువంటి రకరకాల ఇదితోటి ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ, హింసించుకుంటూ, హత్యలు చేసేటువంటి దయనీయ స్థితికి దిగజారిపోతారు. అది ఎట్లా ఉందంటే రక్తము నదులాగా ప్రవహిస్తున్నట్లుగా, అది ఒక వినాశనానికి కారణమైతే. రెండవ రీజన్ ఏంటి అంటే ప్రకృతి వైపరీత్యాలు. ఒక చిన్న బాంబు పడింది అనుకోండి, పెద్ద బాంబు పడినా కానీ ఒక ప్రాంతంలో దెబ్బతింటుందేమో అని, కానీ ఒక చిన్న ప్రకృతి వైపరీత్యం కలిగితే ఎన్ని వేల ఎకరాలు, చూడండి ఒక ఈ వారంలో వచ్చినటువంటి వర్షాలు చూసినట్లయితే ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని కోట్ల రూపాయలు నష్టం. అటువంటి ప్రకృతి కూడా మనం అపారమైనటువంటి హాని కలిగించి ఉన్నాము. ఆ ప్రకృతి తిరిగి అది భరించినంత వరకు భరించింది, ఇంకా భరించలేనటువంటి స్థితి, తిరిగి మన మీద డిఫికల్ట్ వచ్చేసిన సిచ్యువేషన్, ఇది వినాశానికి అదొక కారణమైతే. మూడవ కారణం ఏంటి అంటే అత్యంత భయంకరమైనటువంటిది బాంబులతో, టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. మీకు ఆశ్చర్యం కలిగేటువంటి ఇంకొక విషయం అండి, ఈ రోజు మన దగ్గర ఎన్ని బాంబులు, ఎంత టెక్నాలజీ ఉందని తెలుసా అండి. ఒక లేటెస్ట్ రీసెర్చ్, యావత్ ప్రపంచాన్ని ఒక్క వెంట్రుకు వాసి కూడా వదలకుండా మొత్తం వినాశనం చేయడానికి 34 సార్లు వినాశనం చేయడానికి మొత్తం సర్వసన్నద్ధంగా ఉన్నాయి. మిజైల్స్ కానివ్వండి, అది రకరకాల కెమికల్ వెపన్స్ అయితే, బయాలజికల్ వెపన్స్ అయితే, ఏవైనా కానివ్వండి, ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? కొంత మానవులు. అందులో కూడా మన పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే అంటుంటామో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సూట్ కేసు ఒకటి ఉంటుందండి, మీకు తెలుసుంటుంది ఏదో పెద్ద పెద్ద రిమోట్ కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు అమెరికా కానీ, రష్యా కానీ, కొన్ని కొన్ని దేశాలు ఉంటాయో, ఆ ప్రెసిడెంట్స్ వాళ్ళ దగ్గర ఏముంటాయి, రిమోట్ కంట్రోల్ ఒక బాక్స్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఎమర్జెన్సీ ఆ బటన్ ఒక్కితే యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. అంటే మనందరి ప్రాణాలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు ఎవరో ఒక పిచ్చి వాళ్ళు నొక్కేటువంటి బటన్ మీద ఆధారపడి ఉన్నాయి. ఒక్క చోట చెప్తారు కదా, థర్డ్ వరల్డ్ వారు ఒకసారి ట్రిగ్గర్ అయితే కొన్ని నిమిషాల్లోనే లేదా కొద్ది చాలా తక్కువ రోజుల్లోనే మొత్తం డిస్ట్రక్ట్ అవుతుంది. సో ఈ మూడో ప్రపంచ యుద్ధానికి కూడా సర్వం సన్నద్ధం. మన ఏది ఏది నాది అనుకుంటున్నామో ఏది ఉండదు ఇక్కడ. అంటే ఈ కళ్ళతో చూసేటువంటి ప్రపంచం అంతా కూడా నరకతుల్యం అయిపోతుంది. మన పెద్దవాళ్ళు మనకి నరకం అంటే ఏం చెప్తారు, రకరకాలు చూపిస్తారు కదా, ఒక పెద్ద బాండెల్లో నూనెలో కాస్తూ చూస్తారు, రకరకాలు చూపిస్తారు. మన పొటాటో ఫ్రై చిప్స్ కాదు, అక్కడ ఆయిల్ కూడా ఎక్కడి నుంచో సప్లై, హెచ్పీ కంపెనీలు ఇంకేదో కంపెనీ సప్లై కూడా చేయట్లేదండి. నిజంగా అట్లా ఉందా, ఎవరన్నా నరకం అంటే బాయిల్ చేస్తున్నటువంటి అదిలో ఉన్నారా? లేదు. ఇదే ప్రపంచం ఎప్పుడైతే కష్టతుల్యం అయిపోతుందో జీవించడానికి అనూకానే విధంగా తయారవుతుంది. ప్రాక్టికల్ ప్రకృతి పరంగా చూడండి, గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి, ఈ మంచు పర్వతాలు కరిగిపోవటం అని చెప్పేసి, సీ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఇవన్నీ మేము మొన్న కూడా విశాఖపట్నంలో కూడా ఏమైంది, ఈ కోస్ట్ ఏమైంది, అలల ముందుకు వచ్చేసి భూమి కట్ చేసినట్టుగా రకరకాలుగా అన్ని రెడీగా అయినాయి. ఎప్పుడు ఒక చిన్న ఒక బుడగలో ఒక చిన్న పినీస్ కుడిచి ఎట్లా అవుతుందో అట్లాంటి కాడనికి సిచ్యువేషన్స్ రెడీగా ఉన్నాయండి. కొత్త కొత్త చెప్పులు ఇవన్నీ కూడా జీవించడానికి ఎటు విధంగా సూటబుల్ కానటువంటి ప్రపంచం రాబోతుంది. మరి అది ఎంత భయంకరమైన, ప్రతి ఒక్కరూ నరకతుల్యాన్ని ఉన్నటువంటి ఆ ప్రపంచం చూడలేక ఆ సాక్షాత్కారంలో దాదా లేఖరాజు ఏం చేస్తారో ఒకసారి కళ్ళు మూసేసుకుంటారు. మళ్ళా పరమజ్యోతి ఏం చేస్తుంది అంటే మళ్ళా కళ్ళు తెరిపిస్తుంది. కళ్ళు తెరిపించినప్పుడు ఈసారి తన కళ్ళ ముందు అద్భుతమైనటువంటి సాక్షాత్కారం, అదేంటని తెలుసా, ఈసారి పిన్ డ్రాప్ సైలెన్స్. ఆకాశం నుంచి కొన్ని నక్షత్రాలు కిందకు వస్తున్నట్లుగా, ఆ నక్షత్రాలు కిందకు వచ్చి అలా భూమిని టచ్ చేసే సమయానికి ఆ భూమి అంతా కూడా ఒక సస్యశ్యామలమైనటువంటి ప్రపంచము, బంగారు ప్రపంచము, చాలా సంతోషకరమైనటువంటి ప్రపంచం. ఆ జ్యోతిలు ఏవైతే ఉన్నాయో ఒక దివ్య స్వరూపాలాగా తయారై ఆ భూమిని టచ్ చేసిన విధంగా, దేవతా స్వరూపాలు మనం ఎవరినైతే పూజ చేస్తున్నామో ఆ దేవీ ప్రపంచం తిరిగి రాబోతున్నట్టుగా తిరిగి తనకి సాక్షాత్కారం కలుగుతుంది. ఆ రాబోయేటువంటి ప్రపంచాన్ని హిందువులు స్వర్గమని లేదా సత్యయుగమని, సనాతన ధర్మం అని పిలుస్తుంటారు, ముస్లింస్ గార్డెన్ ఆఫ్ అల్లా అని, క్రిస్టియన్స్ పారడైజ్ అని, రకరకాల పేరుతో అటువంటి ఒక ఏదైతే ప్రపంచాన్ని మనం అనుకుంటున్నారు, తిరిగి అటువంటి ప్రపంచం, ఒక మంచి ప్రపంచం, సువర్ణ ప్రపంచం వచ్చేటువంటి ఆ సాక్షాత్కారాన్ని పరమాత్మను కలిగిస్తారు. అంటే ఇన్ ఎసెన్స్ ఈ సాక్షాత్కార పర్వము చాలా సీరియస్ గా జరుగుతుంది. తనకి అర్థం చేయించినటువంటి ఏంటంటే పరమ జ్యోతి అందరికి భగవంతుడు ఒక్కరే, తిరిగి వారి యొక్క ప్రపంచ పరివర్తన చేయడానికి వారి యొక్క అవతార సమయం ఇది, కాబట్టి నేను కేవలము ఒక మాధ్యమంగా ఉపయోగిస్తున్నాను అనేటువంటి సందేశం వారు తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఎప్పుడైతే తనకి ఈ సంఘటన జరుగుతుందో, తన యావత్ ఆస్తిని, తన యావత్ కారోబార్ని, ఎందుకంటే దేశ విదేశాల్లో విస్తరించినటువంటి ఆ వ్యాపారాన్ని ఒక్క క్షణంలో ఠీకే భగవంతుడు అవతరించారు, ఇక నా జన్మ వారి సేవలోనే అంకితం అని చెప్పేసి వారి సంకల్పం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పార్ట్నర్స్ చెప్తారు, నేనిక నేను ఏం చేయాలో కూడా నన్ను ఆ భగవంతుడు నిర్ణయిస్తారు, నేను బహుశా ఇంకా వ్యాపారంలో వెళ్ళను, మీరు ఎట్లా ప్రాపర్టీ డివైడ్ చేస్తారో మీరే చేయండి అని అంటారు. వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు పార్ట్నర్స్, అదేంటి మీ కారణంగా ఇంత డెవలప్ అయినటువంటిది, ఎట్లా డివిజన్ మీరు వద్దంటే ఎట్లా అని చాలా బాధపడిపోతారు. చూడండి ఆ వ్యక్తి ఈ రోజుల్లో పోనీ మనం చూసినట్లయితే ప్రాపర్టీ డివిజన్ అంటే గుడిసెలో ఉన్న వాళ్ళకైనా అనిల్ అంబానీ అంత రిలయన్స్ వాళ్ళ ఫ్యామిలీ లైన్ చూస్తే ఎట్లాంటిది ప్రాపర్టీ డివిజన్ అంటే ఒక చిన్న మహాభారత రామాయణం కల్పిస్తుంటారు చాలా మంది ఇళ్లలో కదా. ప్రాపర్టీ డివిజన్ మీకు అందరూ తెలిసిందే కదా. మరి ఎవరి కారణంగా అయితే ఇంత ప్రాపర్టీస్ డెవలప్ అయినాయో ఆ వ్యక్తి చెప్పేటువంటి మాటలు చూడండి. సరే అది ఒక ఒక ఫేజ్ అయితే, మరి ఈ సాక్షాత్కారం అనేటువంటిది కేవలము ఈ ఒక వ్యక్తికే కాదు, తర్వాత చుట్టుపక్కలటువంటి అనేక మంది కూడా ఈ సాక్షాత్కారాలు స్టార్ట్ అయినాయి. కొంతమందికి శ్రీకృష్ణుడు, కొంతమందికి పరమజ్యోతి, కొంతమందికి ఈ లేఖరాజు కనిపించటము, కొంతమందికి మాటలు వినిపించటము, రకరకాలుగా సాక్షాత్కారాలు కలగటము, అంతరాలాల తెలియకుండానే ఆ లేఖరాజు ఉన్నటువంటి మహల్కి రావటము, అక్కడ ఒక చిన్న సత్సంగం స్టార్ట్ అయిపోవటము, రోజు ప్రక్రియ ఏంటి ఆ పరమజ్యోతి ప్రవేశించటము, అందరూ కూడా ఒక ధ్యానంలోకి వెళ్ళిపోవటము, ఆ ధ్యానంలో వాళ్ళకున్నటువంటి సర్వ కష్టాలు సర్వ నెగిటివిటీస్ అన్ని అలా వాష్ అయిపోవటము, ఒక చెప్పలేనటువంటి ఆనందాన్ని పొందడం స్టార్ట్ అయిపోయింది. అలా తెలియకుండా ఇంకా కొంతమంది వచ్చేసేవాళ్ళు. అక్కడ ప్రేమగా వాళ్ళందరినీ పిలిచేటువంటి ఆ సమూహానికి ఫస్ట్ పేరు ఏంటంటే ఓం మండలి. ఏం పేరు? ఓం మండలి అనేటువంటి మొట్టమొదటి పేరు ఈ సమూహానికి ఇచ్చినటువంటి, అక్కడ లోకల్స్ ఇచ్చినటువంటిది. ఈ వీరికి పరమాత్మ ఇచ్చిన పేరు ఏంటంటే ప్రజాపిత బ్రహ్మ, ఎందుకంటే ఈ దివ్య జ్ఞానం ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు కాబట్టి వారికి పరమాత్మ ఇచ్చినటువంటి పేరు ప్రజాపిత బ్రహ్మ. తద్వారా ఈ మాటలు ఏవైతే ఉన్నాయో వైల్డ్ ఫైర్ లాగా వచ్చేసరికి చాలా మందికి చాలా పరివర్తన కలుగుతున్నాయి. అటువంటి ఫొటోస్ మీరు చూస్తున్నారు. అలా వచ్చిన వాళ్ళలో ఎంతో మంది చిన్న చిన్న పిల్లవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి, మళ్ళీ శరీరం చిన్నదై ఉండొచ్చు కానీ ఆత్మ మనసు చాలా విశాలమైంది. సో అటువంటి విశేషమైనటువంటి కొంతమంది కూడా చిన్న చిన్న పిల్లలు కూడా పెద్ద వాళ్ళందరూ రావడం స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ మధ్యలో ఫోటో చూస్తున్నారు ప్రజాపిత బ్రహ్మ ధ్యాన ముద్రలో ఉన్నటువంటిది. ఇక్కడ చూస్తున్నారు ఫోటో రోజు సత్సంగం ఏ విధంగా జరిగేటువంటిదో, అక్కడ పరమాత్మ ప్రవేశించటము, వారిలోకి వారు వింటము, ఆ చుట్టుపక్కల వాళ్ళు వింటము, ఈ విధంగా జరిగేటువంటిది. అయితే చాలా బెనిఫిట్స్ చాలా కొన్ని వందల మందికి లభిస్తుండేటువంటివి, కానీ సృష్టి నియమం ఏంటి, ఎటువంటి మంచి పనికైనా కానీ పరీక్షలు ఉండాలి ఉండకూడదా? వస్తాయి. మన భారతదేశ స్వాతంత్రాన్ని తీసుకొచ్చేటువంటి గాంధీజీ గారికి కూడా తప్పలేదు, ఏ మంచి కార్యం చేసినటువంటి గొప్ప వాళ్ళకు కూడా తప్పలేదు. మరి సృష్టి పరివర్తన గావించేటువంటి మహత్కరమైన కార్యం స్టార్ట్ అయింది, అటువంటి సమయంలో వారికి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పరీక్షలు స్టార్ట్ అయినాయి. ఎటువంటి పరీక్షలు అంటే ఆ చుట్టుపక్కల, ఎందుకంటే ఈ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఈ బ్లైండ్ బిలీవ్స్ నుంచి బయటకు రావటము, లేకపోతే చెడు నుంచి, ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారు, ముగ్గురేమో మంచి వైపుగా వెళ్ళదలుచుకున్నారు, ఇంకొక వ్యక్తికి ఏమో ఆ తినుడు తాగుడు అవే కావాలనుకుంటారు, అప్పుడేమవుతా ఇంట్లో కొంచెం క్లాష్ వస్తుంది. అటువంటి సందర్భంలో పవిత్ర జీవితానికి ఇష్టం లేనటువంటి కొంతమందికి ఏమైపోయింది, స్లోగా రిజెక్షన్ స్టార్ట్ అయింది, అపోజిషన్ స్టార్ట్ చేసేవాళ్ళు. అట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళి పవిత్రంగా ఉండటం ఇష్టం అనేటువంటి కొంతమంది యాంటీ ఓం మండలి అనేటువంటి ఒక చిన్న గ్రూప్ ను తయారు చేసుకుని వాళ్ళ పనంతా ఏంటి అంటే ఈ ఓం మండలిని ఎట్లయినా డిస్టర్బ్ చేయాలి. ఆ డిస్టర్బెన్స్ ఎట్లా ఉంది, రకరకాలుగా, అది రాళ్లు రోవటం అయితే ఏంటి, ఇల్లు తగలబెట్టం అయితే ఏంటి, నిందించడం అయితే ఏంటి, పేపర్లో వేయటం అయితే ఏంటి, హైకోర్టులో కేసు వేయటం ఏంటి, రకరకాలుగా చేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా ఒక సందర్భం చెప్పాలంటే దాదా లేఖరాశిని చంపడానికి ఒక సిక్కు టెర్రరిస్ట్ ను కూడా హైర్ చేసుకుని వారి దగ్గర పంపించారు. అయితే ఏమైంది, ఆ సిక్కు టెర్రరిస్టు సాయంత్రం పూట కత్తి తీసుకుని బ్రహ్మ బాబా ఉన్నటువంటి ఆ రూమ్ దగ్గర కూడా వెళ్ళటం జరిగింది. ఆ రూమ్ లోపల కూడా వెళ్ళిపోయారు. బ్రహ్మ బాబా చక్కగా ఆధ్యాత్మిక చింతన రాసుకుంటున్నారు. సప్తమయ్యేసరికి బ్రహ్మ బాబా కళ్ళెత్తి చూశారు. అట్లా ఆ సిక్కు టెర్రరిస్ట్ కి ముందు బ్రహ్మబాబా కనిపించలేదండి. ఆ ప్రేమ కళ్ళలోంచి వచ్చేటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉందో కళ్ళ ముందు గురునానక్ సాక్షాత్కారం కలిగింది. కత్తి ఎక్కడ పడేసి కాళ్ళ వేళ పడిపోయి మనం ప్రాధాయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదో చెప్తున్నామంటే హిందీలో ఒక క్యాప్షన్ ఉంది, సచ్కినయ్యా హిలేగి జులేగి లేకిన్ డూబేగి నహి. ఆ విధంగా రకరకాల సందర్భాలు. ఇట్స్ బిగ్ స్టోరీ, అఫ్ కోర్స్ వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ఇన్ దిస్ థింగ్. సో అది అయిన తర్వాత 1950లో పరమాత్మ డైరెక్షన్స్ అనుసారంగా ఆ హెడ్ క్వార్టర్స్ ని పాకిస్తాన్ నుంచి ఇండియాలో కూడా అరావలి పర్వతాల్లో పైన 4,800 ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్ లో ఉన్నటువంటి మౌంట్ ఆబు అనేటువంటి ప్రదేశానికి షిఫ్ట్ చేయటం జరిగింది. అక్కడ షిఫ్ట్ చేసి అప్పటికే ఈ ప్రజాపిత బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి అనంతమైనటువంటి సంపద ఆల్రెడీ మౌంట్ ఇండియాకు రాకముందే ఒక 8 మంది మహిళలతో ఒక ట్రస్ట్ ని తయారు చేసి మొత్తం వారికి అర్పించేస్తారు. అంటే తన దగ్గర ఒక ఖర్చీఫ్ కూడా తనదంటూ పెట్టుకోలే, కంప్లీట్ గా ఈ యొక్క విశ్వ మానవ కళ్యాణానికి, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైతే వాళ్ళకి వాళ్ళకి కావాలి డివిజన్స్ అన్ని అయిపోయిన తర్వాత మిగిలింది కూడా చాలా ఉందని చెప్తారు. ఆ మిగిలింది ఎవరికైతే ఈ మార్గంలో ఇంట్రెస్ట్ ఉందో ఆ మార్గంలో ఉన్నటువంటి ఒక 8 మంది మహిళల ట్రస్ట్ ని తయారు చేసి వాళ్ళకి అప్పచెప్పారు. ఇక్కడ మహిళలకి విశేషంగా ఆ సమయంలో సింధు అనేటువంటి ఎటువంటి ప్రాంతం అంటే మహిళల్ని కేవలం ఒక విలాస వస్తువుగా చూడటము, లేకపోతే పనికి ఇంట్లో పని చేసేటువంటి ఒక వస్తువు చూడటము, లేకపోతే అంటే సమాజంలో ఒక హీన భావంతో చూసేటువంటి వారు, మందిరంలోకి రాణించకుండా బయటకు వచ్చినా కానీ ముసుగు కప్పుకోవాలి, ఆ మహిళలతో వ్యాపారం చేసేటువంటి ఆ కల్చర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆ సమయంలో మహిళల స్థితి చాలా దయనీయంగా ఉండేటువంటిది. ఆ సమయంలో పరమాత్మ యొక్క డైరెక్షన్ ఏంటి అంటే ఒక నవ ప్రపంచాన్ని స్థాపన చేయాలి అంటే ఈ మేల్ ఫిమేల్ ఒక బ్యాలెన్స్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాలెన్స్ గా వర్క్ చేస్తేనే ఆ నవ ప్రపంచం స్థాపన అవుతుంది అనేటువంటి భావనతోటి మహిళల్ని అప్లిఫ్ట్ తీసుకురావాలని చెప్పేసి వాళ్లలో ఉన్నటువంటి క్షమత పరమాత్మను గుర్తించి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ ట్రస్ట్ ను తయారు చేసి కంప్లీట్ మహిళలతో ఉన్నటువంటి వాటికి ఈ బ్రహ్మ బాబా యొక్క కంప్లీట్ సంపదని వారికి అప్పచెప్పడం జరిగింది. సరే, నౌ కమింగ్ బ్యాక్, ఈ మౌంట్ ఆబుకు షిఫ్ట్ అవడం జరిగింది. మౌంట్ ఆబులో అక్కడ కొన్ని ప్రమేసెస్ తీసుకుని అక్కడ విశేషమైనటువంటి తపస్సు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నిత్యము వాళ్ళ యాక్టివిటీ ఏంటి, పరమాత్ముడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోవటము, దాని ప్రాక్టికల్ లైఫ్ లో ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనేటువంటి తపస్య. 14 సంవత్సరాల తపస్య మౌంట్ ఆబులో జరిగినట్టు చెప్తారు. ఈ 14 సంవత్సరాల తపస్సు యొక్క ఎక్స్పీరియన్స్, తపస్సు అంటే ఇంక బయటకేమీ రాకూడదని కాదు, అంటే డీప్ ఇంటెన్స్ స్టడీ. ఆ స్టేజెస్ లో వన్ ఆఫ్ ది రకరకాల స్టేజెస్ లో ఒక స్టేజ్ మీకు చెప్తాను, చాలా ఆసక్తికరమైనది. కూర్చుని తింటే కొండలైనా. మరి పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు కొంత స్థిర చిరాశలు అక్కడ వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. ఉన్నతుండి ఇక్కడికి వచ్చారు ఉన్న వాటితో. ఈ అక్కడ వచ్చిన వాళ్ళు 400 మంది పైగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కంప్లీట్ గా ఇంకా బయట సోర్స్ ఏమీ లేదు. ఏదైతే బ్రహ్మబాబా తీసుకొచ్చారో అది మాత్రమే ఉండేటువంటిది. ఒక స్టేజ్ లో కంప్లీట్ జీరో. ఎంతంటే నెక్స్ట్ పూటకి ఏం తినాలో కూడా డౌట్, బట్ స్టిల్ వాళ్ళ యొక్క మొహాలు చూస్తే తేజస్సు, ఆ యొక్క తపస్య చూస్తే, ఆ విలేజెస్ అందరు వాళ్ళని చూసి దేవత దేవియా అని పిలిచేవారు. వాళ్ళ డైలీ యాక్టివిటీ ఎలా ఉండేటువంటిది అంటే మార్నింగ్ లేయటము, సత్సంగం అయిన తర్వాత కొండల మీద పెళ్ళటము, అక్కడ రేగి పళ్ళు అంటారు చూడండి, బేరీ పళ్ళు అని అంటారు చూడండి, చిన్న చిన్న ఆ చెట్టు మీద కాయలు కోసుకోవటము, అక్కడ కట్టెలు అవి తీసుకురావటము, మళ్ళీ ఆశ్రమంలో సేవ చేయటము, మధ్యాహ్నం కూడా ఏమైనా ఉంటే ఆలు రసం నీళ్ళలాగా ఉండేటువంటి ఆలు ఒకటి రెండు రోటి అంతే. మళ్ళీ ఇంకా ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన, ఆశ్రమ సేవలు, ఈ పరమాత్మ ఇచ్చేటువంటి జ్ఞానం అభ్యాసం చేయటం, ఇవన్నీ ఉండేటువంటివి. ఈ సందర్భంలో ఉన్నటువంటి అది కూడా ఒక యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్ ఎ టెస్ట్. అరే ఈ ఒక మంచి కర్తవ్యం కోసం మేము చేస్తుంటే ఇటువంటివి ఏంటి అనేటువంటి డౌట్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ ఎవరికి కంప్లీట్ నిశ్చయం భగవత్ కార్యం మీద ఉంటుందో వాళ్ళు అలా తపస్సు చేసుకుని వెళ్ళిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఆఫ్టర్ 14 ఇయర్స్ ఆఫ్ దిస్ తపస్య, అప్పటికి ఆ పీరియడ్ కూడా కంప్లీట్ అయింది, 14 ఇయర్స్ ఆఫ్ తపస్య పరమాత్మ డైరెక్షన్ అనుసారంగా ఇప్పుడు మీరు తెలుసుకున్నటువంటి జ్ఞానము మిగతా వాళ్లకు కూడా ఇవ్వాలి. ఎందుకని విషయంలో ఉన్నటువంటి అన్ని మానవులు అందరు కూడా పరమాత్మ పిల్లలు. ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్న తర్వాత ఇట్ ఈస్ నౌ యువర్ డ్యూటీ టు షేర్ విత్ అదర్స్. ఆ సందర్భంలో చిన్న చిన్న పిల్లవాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళలో కొంతమంది పెద్దవాళ్ళు, ఈ 14 సంవత్సరాల్లో అడ్మినిస్ట్రేషన్ మారిపోయింది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ మారిపోయినాయి. మీరందరూ రైల్వే డిపార్ట్మెంట్ కదా, మీకు సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తా. బ్రహ్మ బాబా అక్కడ కొంతమంది దాదీల్ని అంటే ఢిల్లీ అని, లక్నో అని, ముంబై అని కొన్ని కొన్ని ఫస్ట్ ప్లేసెస్ లోకి వెళ్లి సర్వీస్ స్టార్ట్ చేయమని చెప్పారు. సర్వీస్ అంటే అక్కడ తెలిసిన వాళ్ళకి ఈ విషయాన్ని అర్థం చేయించండి, ఈ దివ్యమైనటువంటి జ్ఞానం ద్వారా వాళ్ళ లైఫ్ లో సుఖశాంతులు నిండుతాయి అనేటువంటి విషయాలు తెలియచేయడానికి పంపించారు. అక్కడికి వెళ్ళాలి అంటే ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కిన తర్వాత ఎంత ఇన్నోసెంట్ అంటే టికెట్ తీసుకోవాలనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు, అంత ఇన్నోసెంట్. సరే టీటీ వచ్చారండి, టీటీ వచ్చి అమ్మ టికెట్ ఏది అంటే టికెట్ ఏంటో తెలీదు, సరే డబ్బులు అవుతాయని చెప్పారు. మరి డబ్బులు విలువ కూడా అంటే ఎట్లా ఏముంటుందో తెలీదు. మరి బ్రహ్మబాబా ఇచ్చినటువంటి కొన్ని కాయిన్స్ ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు సిస్టర్స్. సరే టీటీ గారు మీరు చెప్పిన విలువ ఎంతో నాకు తెలీదు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి చిన్న మూట ఉంటుంది కదా, ఆ మూటలో ఉన్నటువంటి చిల్లిగవలు, అంటే చిల్లిగవలు ఉండేవి కదా, హోల్ ఉండేవి, అవన్నీ ఇట్లా ముందు పెట్టి ఎంత మీరే తీసుకోండి టీటీ గారు అని ముందు పెట్టేవారట. అంత ఇన్నోసెంట్ టైంలో సిస్టర్స్ మౌంట్ ఆబు నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడం జరిగింది. మరి వేరే ప్లేస్ అదొక స్టోరీ అయితే, వేరే ప్లేస్కి వెళ్ళిన తర్వాత మరి అక్కడ సర్వీస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, వాళ్ళకంటే ఏం లేదు కదా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక జత బట్టలు తీసుకుని బయలుదేరారంతే. కానీ పరమాత్మ డైరెక్షన్, నిశ్చయ బుద్ధి విజయంత అంటే అటువంటి ఎగ్జాంపుల్స్. కొన్నిసార్లు చెట్ల కింద, కొన్నిసార్లు గుడి అక్కడ కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ అటువంటి ప్లేస్ లో స్టార్ట్ చేసేవారు అనమాట. వాళ్ళకి ఎవరికి తెలిసిన వాళ్ళకి ఆ విషయం తెలియచేయటం, వాళ్ళ ద్వారా ఇంకా అట్లా సర్వీసెస్ స్టార్ట్ అయినాయి. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఈ రోజు విశేషంగా మనం చెప్పిన 9,000 శాఖలకి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఫొటోస్ మీరు చూసినట్లయితే విల్ గో ప్రొసీడ్, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు ట్రైన్ హైర్ చేసుకుని ఒక స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ ఫొటోస్ మీరు చూస్తున్నారు. ట్రైన్ ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ ఏమో అది ట్రైన్, సో ఆ ట్రైన్ వెస్ట్ కోస్ట్ సరే మేబీ ఓకే. ఆ పైన ప్యాలెస్, అనేక ప్యాలెస్ లో ఒక ప్యాలెస్ ఆ ఫోటో మీరు చూస్తున్నారన్నమాట. ఇవన్నీ కూడా అయితే అటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి స్టార్టింగ్ మీకు కొన్ని విషయాలు చెప్తా. ఇప్పుడు ఈ రోజు వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ దాది జానకి అని, వారు కూడా వన్ ఆఫ్ దట్ స్టార్టింగ్ మెంబర్స్. ఎవరైతే మౌంట్ ఆఫ్ నుంచి వెళ్ళి సేవ చేసిన వాళ్ళు, వాళ్ళు చేసినటువంటి సర్వీసెస్ లో ఏంటంటే బహుశా ఈ స్టేజ్ ఉంటుంది కదా, ఈ స్టేజ్ లో బహుశా హాఫ్ ఉంటుందేమో, అంతే అండి సెంటర్. అందులోనే ఎవరైనా విజిటర్స్ వస్తే వాళ్ళకి క్లాస్ అక్కడే, రెగ్యులర్ గా వచ్చేటువంటి వాళ్ళకి అక్కడే, అందరూ వాళ్ళు వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకుని అక్కడ రెస్ట్ తీసుకోవడం అక్కడే. అక్కడ ఒక కర్టన్ ఉండేటువంటిది, ఆ కర్టన్ వెనకాలే వాళ్ళ కిచెన్ అని చెప్తారు చూడండి, అటువంటిది ఉండేది అనమాట. అయితే ఒకసారి ఏమవుతుంది, రోజు మార్నింగ్స్ ఈవినింగ్స్ ఒక 10-15 మంది వచ్చేవాళ్ళు. స్టార్టింగ్ లో ఒక సిస్టర్, ఒక మాత క్లాస్కి వచ్చేటువంటి మాత అలా కిచెన్ వైపు వెళ్ళి ఏడ్చుకుంటూ ఇక్కడికి వస్తుంది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, జనరల్ గా అది కిచెన్ అనేసరికి ఎవరు వెళ్ళరు, సరే ఏదో పని మీద అటు సైడ్ వెళ్ళింది. వాళ్ళు వెళ్ళి ఏం చెప్తానంటే, అదేంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్న, మిగిలిన క్లాస్కి వచ్చేటువంటి స్టూడెంట్స్, స్టూడెంట్స్ అంటే సత్సంగానికి వచ్చేటువంటి మెంబర్స్ అడిగితే, ఆవు మనకి పాలిస్తుంది కానీ ఆవు తినకపోతే ఎట్లా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది అంటే. మరి ఇప్పుడు అది ఎందుకు చెప్పావు అంటే, మనకేమో వీళ్ళు దాదీలు మనకి ఇంత చక్కటి జ్ఞానాన్ని, అమృతాన్ని, పరమాత్మ జ్ఞానామృతాన్ని ఇస్తున్నారు, మరి వీళ్ళు తిండి చూసారా ఏంటి అంటే, కొంచెం కొంచెం అన్నము, కొంచెం పిండి, కొంచెం అట్లా ఉండేది. అదేంది ఇట్లా అంటే, లేదు మేము ఎవరి దగ్గర డబ్బు తీసుకునే ప్రసక్తి లేదు, అందుకని మేము ఈ విషయాలు వదిలేసండి, మీకు మీరు వచ్చిందల్లా జ్ఞానాన్ని తీసుకొని వెళ్ళటం అనేసి. ఇంకా అప్పుడు వాళ్ళ అలా బాధపడిపోయి, అరే అట్ల పరమాత్ముడి ఇల్లు అంటే మా ఇల్లు కూడా కదా అని చెప్పేసి అప్పుడప్పుడు వాళ్ళందరూ తలా కొంచెం మాట్లాడుకుని, ఒకరు ఒక బియ్యం బస్తాన్ని, ఒకరు ఇంకేదో ఆయిల్ డబ్బా అని అట్లా తీసుకొస్తే, దాదీజీ ఏం చేశారు తెలుసా, తనకంటూ ఒకటి కూడా పెట్టుకోవాలి, పండ్లని కొంతమంది తీసుకొస్తే మొత్తానికి కూడా, ఎందుకంటే వాళ్ళకి జ్ఞానాన్ని అర్థమయ్యి ఒక దైవ కార్యక్రమం చేస్తున్నాం అన్న భావంతో ఇచ్చారు కాబట్టి దాని అంతటి కూడా ఏం చేశాడు, ఒక అన్నయ్యని రిక్వెస్ట్ చేసి ట్రైన్ లో ఎక్కించి మీరు మౌంట్ అబుకు తీసుకెళ్ళండి, అక్కడ 400 మంది తపస్సు చేస్తున్నారు పంపించేశారు. తనకంటూ కూడా స్వీకరించలేదు. అటువంటి అనేక సందర్భాల ఎగ్జాంపుల్స్, ఓన్లీ అటువంటి జస్ట్ 1 or 2 మీకు ఎగ్జాంపుల్స్ చెప్తుంటాను సందర్భాలు. ఆ విధంగా ఒకరి నుంచి అలా జ్ఞానాలు స్ప్రెడ్ అవుతూ వాళ్ళ ద్వారా ఇంకొంతమందికి స్ప్రెడ్ అవుతూ ఈ రోజు ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి, 9000 branches. ఏవైతే 5 years కంప్లీట్ అయ్యాయో అవి కాకుండా ఇంకా అనేక బ్రాంచెస్ 140 countries ఇవన్నీ చూస్తున్నారు. ఈ రోజు హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉందో దాని పిక్చర్స్ మీరు చూస్తున్నారు. ఓం శాంతి భవన్ అని చెప్పేసి వరల్డ్ హెడ్ క్వార్టర్స్ మౌంట్ అబూలో. తిరుపతి ఎన్నిక తిరుమల ఎంత హైట్ అండి, 2100 feet ఆల్టిట్యూడ్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మౌంట్ అబు ఎంత హైట్ తెలుసు అండి, 4800 feet ఆల్టిట్యూడ్. మీకు జస్ట్ డిఫరెన్స్ చెప్పడానికి చెప్తాను అనమాట. వన్ ఆఫ్ హిమాలయాల తర్వాత అత్యంత ప్రాచీనమైనటువంటి పర్వత శ్రేణిగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉందో అది శాంతివన్ అనేటువంటి కాంప్లెక్స్ లో 20,000 మంది కూర్చుని ఒకేసారి మెడిటేషన్ చేయడానికి సత్సంగం చేయడానికి సూటబుల్ అనమాట. త్రూ అవుట్ ది ఇయర్ అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి మౌంట్ అబులో. ఈ విధంగా ఇంకా మౌంట్ అబులోనే 3 places ఉన్నాయి, జ్ఞాన్ సరోవర్ అని ఇంకో క్యాంపస్, దాంట్లో ఉన్నటువంటి పిక్చర్స్ మీరు చూస్తున్నారు. ఇవేవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ సెంటర్స్, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సెంటర్స్ అన్ని కూడా లండన్ కనెక్టెడ్ ఉంటాయి. లండన్ అగైన్ మౌంట్ అబు కనెక్టెడ్ ఉంటుంది. సో లండన్ ఓవర్సీస్ సెంటర్, కోఆర్డినేటింగ్ సెంటర్ అది. ఇక్కడ మీరు చూసినటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో క్వీన్ ఎలిజబెత్, ఆ రాయల్ ఫ్యామిలీ, బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ ఎడుతున్నారు, వాళ్ళు ఒక ప్యాలెస్, వన్ ఆఫ్ ద ప్యాలెస్ ని బ్రహ్మకుమారిస్ కి ఇచ్చేసి మీరే దీన్ని చక్కగా బెస్ట్ యూటిలైజేషన్ చేయగలుగుతారు. ఆ టైంలో అంటే వాళ్ళన్ని మెయింటైన్ చేసేవాళ్ళు, ఇప్పుడు అటువంటి యాక్టివిటీ ఉండేది కాదు కాబట్టి వాళ్ళ ప్యాలెస్ ని బ్రహ్మకుమారిస్ కి ఇచ్చి ఆక్స్ఫర్డ్ లో ఒక మెడిటేషన్ సెంటర్ ని అక్కడ రన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెయింట్ పీటర్స్బర్గ్ అమెరికాలో ఒక చర్చ్ వాళ్ళు బ్రహ్మకుమారిస్ దాన్ని ఇచ్చేసి మీరు బెటర్ వే మీరు దీన్ని యూజ్ చేయగలుగుతారు మా కంటెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అక్కడ రష్యాలో గవర్నమెంట్ ఆథరైజ్డ్ బిల్డింగ్ అది. ఇక్కడ నైరోబి. ఈ విధంగా మొత్తం యావత్ ప్రపంచంలో కూడా 140 దేశాల్లో రకరకాలుగా సర్వీసెస్ జరుగుతూ ఉండేటువంటి సందర్భం అనమాట. అదేవిధంగా ఇదేంటండి, శాంతి సరోవర్ ఎక్కడైతే మనం ఉన్నాము, మౌంట్ అబు తర్వాత ఢిల్లీలో ఓం శాంతి రిట్రీట్ సెంటర్ పెద్దది, సౌత్ ఇండియాలో మనం ఉన్నటువంటి ఈ ప్రదేశము పెద్ద 34 acres లో ఈ చూసినటువంటి ఇవన్నీ కూడా ట్రైనింగ్ సెంటర్స్ అనమాట. ఈ విధంగా ఒక చిన్న బీజం లాగా స్టార్ట్ అయ్యి యావత్ ప్రపంచము అనేక లక్షల కోట్ల మందికి బెనిఫిట్ అందిస్తున్నటువంటిది ఇది. అయితే ఇవన్నీ వింటుండగా కొన్ని ధర్మ సందేహాలు మన మనసులో రావటము సహజము. ఆ ధర్మ సందేహాలను ఒక్కొక్కటిగా కాస్త కామన్ గా వచ్చేటువంటి వాటిని మనం చూద్దాము. ముఖ్యంగా వచ్చేటువంటి డౌట్ ఏంటి అంటే, అన్నయ్య గారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. అసలు ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ ఏంటి, ఇది ఎట్లా రన్ అవుతుంది, ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ అసలు ఎవరికి సాధ్యం కానటువంటి, మీరు ఎట్లా కడుతున్నారు, ఎట్లా నడిపిస్తున్నారు, శాంతి సార్ చూస్తున్నా అనిపిస్తుంది కదా. మరి దాని గురించి తెలుసుకుందాం. సింపుల్ ఫైనాన్షియల్ సిస్టమ్, నో ఫీస్ నో చార్జెస్, సింపుల్ కాన్సెప్ట్. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎట్లా అంటే, దీనికి ఒక స్టోరీ చెప్తాం. స్టోరీలో ఒక చిన్న బాబుని ఇంట్రొడ్యూస్ చేద్దాం. ఒక చిన్న బాబు ఉంటాడు, వాళ్ళ తండ్రి ఒక అడ్వకేట్, చాలా పెద్ద అడ్వకేట్ సిటీలో. ఎంత బిజీగా ఉంటాడంటే పిల్లవాడికి కూడా సరిగ్గా సమయం ఇవ్వలేడు అనమాట, చాలా బిజీగా ఉంటాడు. ఒకసారి పిల్లవాడు ఆడుకుంటూ వెళ్ళి, డాడీ డాడీ మీకు గంటకి ఎంత సంపాదిస్తారు అని అడుగుతారు. ఇదేం ప్రశ్న, నా కొడుకు నాన్న ఇట్లా అడుగుతున్నాను, నేను కూడా చూసుకోవాలి గంటకి ఎంత వస్తుందని క్యాల్కులేట్ తీసుకుంటాడు. సరే గంటకి 1000 రూపాయలు అని క్యాల్కులేట్ చేసి చెప్తాడు అడ్వకేట్. అచ్చా సరేనా ఓకే డాడీ అని చెప్తాడు. గంటకి 1000 రూపాయలు అడ్వకేట్ తండ్రి సంపాదిస్తున్నట్టుగా ఆ పిల్లవాడు చెప్తాడు. ఒక 2 రోజుల తర్వాత మళ్ళా ఆ పిల్లవాడు వస్తాడు. పిల్లవాడు వచ్చి డాడీ వాళ్ళ టేబుల్ మీద ఎక్కుతాడు. ఎక్కి, డాడీ నాకు 200 రూపీస్ అప్పు కావాలని అడుగుతాడు. నవ్వుతాడు డాడీ, నా పిల్లోడు నన్ను ఏంటి డబ్బు 200 రూపాయలు అడుగుతున్నా అని చెప్పేసి సరే తీసుకొని చెప్పి 200 రూపాయలు ఇస్తారు. ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ లో వేస్తారనమాట. తండ్రి చూస్తూ ఉంటాడు. తర్వాత ఆ బ్యాగ్ ఏదైతే ఉంటుందో రివర్స్ చేస్తారు. రివర్స్ చేస్తే కొన్ని కాగితాలు, కొన్ని డబ్బులు అవన్నీ చిల్ల చిల్ల పడుతుంది, టేబుల్ ఎంత పడుతుంది. తండ్రికి చాలా కోపం వస్తుంది. ఒకటి, డబ్బులు పెట్టుకుని కూడా నన్ను అడిగాడు. రెండోది, నా టేబుల్ అంతా ఖరాబ్ చేశాడు, పిచ్చి పని చేస్తాను అని చెప్పేసి ఒక థర్డ్ మని కొడతాడు. ఇంకా పిల్లోడు బాగా ఏడుస్తుంటాడు అనమాట. ఏడుస్తూ ఏంటి అసలు డాడీ అడుగుతాడు అనమాట, ఏంటి నీకు పిచ్చి పనులు ఇట్లా చేస్తున్నావు అంటే ఏడుస్తూ చెప్తాడు, డాడీ నేను పాకెట్ మనీ కలెక్ట్ చేస్తూ నాకు 800 రూపీస్ మాత్రమే వచ్చినాయి 1 ఇయర్ నుంచి చేస్తుంటే, ఇంకొక 200 రూపీస్ వస్తే 1000 రూపాయలు అవుతాయి కదా, ఆ 1000 రూపాయలు మీకు ఇస్తే నాకు ఒక 1 అవర్ ఇస్తారేమో అని అంటాడు అనమాట. మరి ఇప్పుడు ఏడ్చే బాధ్యత ఎవరై ఉంటుంది? ఇప్పుడు ఎవరు ఏడ్చి ఉండొచ్చు? ఇందువల్ల తల్లిదండ్రుల యొక్క ప్రేమని పిల్లవాడు కొనుక్కోవాలనేటువంటి సంకల్పం ఆ తండ్రిని అతలాకుతలం చేసేసింది. ఏం బ్రదర్, తల్లిదండ్రుల యొక్క ప్రేమను మనం కొనుక్కోవచ్చా? కెన్ ఇట్ బి మెజరబుల్? మనం మెజర్ చేయలేము. అదేవిధంగా పరమాత్మని యొక్క దివ్యమైనటువంటి ప్రేమని, జ్ఞానాన్ని పొందడానికి ఈ విషయంలో ఉన్నటువంటి యావత్ డబ్బుల్ని ఇచ్చినా కానీ మీరు కొనలేరు. ఈ జ్ఞానము ఎవరిది? ఎవరిదో ఒక వ్యక్తులు ఇచ్చేటువంటిది కాదు. ఇది స్వయంగా మనందరికీ తల్లి తండ్రి గురువు దైవమైనటువంటి ఆ పరమాత్ముడిది, మనందరి బాధ్యత. ఒక ఇంట్లో, ఒక ఉమ్మడి కుటుంబంలో ఎవరు ఒకప్పుడు, ఇప్పుడంటే చాలా తక్కువ అయిపోయిన ఉమ్మడి కుటుంబాలు, ఒకప్పుడు ఆ ఉమ్మడి కుటుంబం నడవడానికి ఒక ఫీజులోనో ఒక చార్జెస్ లోనో జరిగేటువంటిది కాదు. ఎవరైతే ఈ కుటుంబంలో బాగా మనసు తలుచుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే సంపాదిస్తారో, ఎవరికైతే సాధ్యమవుతుందో వాళ్ళు తలా కొంచెం కలిసి ఆ కుటుంబాన్ని నడిపినట్టుగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మకుమారీస్ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో, ఆ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి వాలంటరీ కాంట్రిబ్యూషన్స్, ఎవరైతే ఈ బెనిఫిట్స్ తీసుకుంటారో వాళ్ళు స్వతహాగానే వాళ్ళకంటూ వాళ్ళు ఒక ఇండికేషన్ అని కానీ లేకపోతే డొనేషన్ రూపంలో కూడా కాకుండా ఒక మాట అనేటువంటి ఫీలింగ్తో ఈ దైవ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావంతో కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఒకసారి దాదీజీని అడిగారనమాట, దాదీ అంటే మన మెయిన్ హెడ్ సర్వీస్ మౌంట్ అబులో ఉంటారు, మీడియా వాళ్ళు అడిగారు, దాదీజీ మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని. దాదీ ఒక సింపుల్ ఫార్ములా చెప్పారు. ఆ సమయంలో 200,000 మంది ఎవరైతే ఉంటారో మెంబర్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు, ఈచ్ వన్ ఈచ్ డే 1 రూపీ అనుకున్నారు అనుకోండి, ఉదాహరణకు 900,000 మంది ఆ టైంలో ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ఈజీ అయిపోతాయి. ఈచ్ వన్ ఈచ్ డే 1 రూపీ ఆ టైంలో కష్టమా? అట్లానే సర్వుల సహయోగంతో అందరు మనది అనుకునే భావంతో మనకు నడిపిస్తుంటారు. మీకు ఇంకో సీక్రెట్ చెప్తా, మనం ఇప్పుడు శాంతి సర్లో కూర్చున్నాం కదా, శాంతి సర్ చూడడానికి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీనికి కట్టింది ఎవరో తెలుసా అండి? మీకు పెద్ద పెద్ద విఐపీస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ ప్రోగ్రామ్స్ వచ్చి ఆశీర్వాదాలు తీసుకెళ్ళటం అట్లా ఉండొచ్చు ఏమో, కానీ వాళ్లకంటే కూడా ఎక్కువ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్లలోనే ఎక్కువ భావన కనిపించేటువంటిది. ఒకసారి ఏమైంది, కన్స్ట్రక్షన్ అప్పుడు ఒక స్మాల్ ఫ్యామిలీ, శాంతి సర్వ కన్స్ట్రక్షన్ మనం ఎక్కడైతే కూర్చున్నామో ఒక ఫ్యామిలీ వచ్చారన్నమాట. ఆ ఫ్యామిలీ వాళ్ళు మాకు తెలియదు, ఫస్ట్ లో తెలియదు, తర్వాత తెలిసింది వాళ్ళు ఏం చేశారంటుంది. వాళ్ళకేమో ఇంత పవిత్రమైనటువంటి ప్రదేశం కడుతున్నారు కదా, మా వంతు కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలని చెప్పేసి దే సాక్రిఫైస్ దేర్ వన్ మీల్. స్మాల్ ఫ్యామిలీ, వాళ్ళు ఒక రోజులో ఒక పూట భోజనాన్ని త్యాగం చేశారు కొన్ని నెలలు. ఆ మిగిలిన డబ్బులు ఉంటాయి కదా, ఆ మిగిలిన డబ్బులన్నిటి కూడా కట్టుకుని, అది కూడా మాకు చెప్పలే, అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. మాకు చాలా కాలం తర్వాత తెలిసింది. మరి ఎవరో ఎక్కడో వాళ్ళు కడుపు మార్చుకుని మరి ఇలా ఇటువంటి సేవలో కార్యక్రమాల్లో ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ మనం చూసేటువంటి వాటిని మీరు చూసినట్లయితే ఫండింగ్ లో ఇక్కడ ఫ్యాన్స్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్ కానీ డొనేటెడ్ బెడ్స్ సో అట్లాంటి కనిపిస్తుంది మీకు ఎక్కడన్నా? ఎక్కడా కనిపించవు. ఉదాహరణకి ఈ మైక్ ఉందనుకోండి, మైక్ డొనేటెడ్ బై సో అండ్ సో విష్ణు గారు అని లేకపోతే ఇంకెవరు ఉందనుకోండి, ఈ మైక్ చూడగానే మీకు ఎవరు గుర్తొస్తారు? ఆ పేరు ఉన్నటువంటి గుర్తొస్తారని భగవంతుడు గుర్తురారు కదా. సో గుప్త సేవ మహాసేవ అనేటువంటి భావంతో ఎవరైతే ఇక్కడ సేవలు తీసుకుంటారో, ఈ దీంట్లో కాంట్రిబ్యూట్ చేయడం మనకి ఎంత ప్రాప్తి కలుగుతుందో, ఎవరికైతే అర్థమవుతాయో వాళ్ళు నిస్వార్థంగా కలిసి అలా అలా చేసేటువంటిది. ఇందాక కూడా కొన్ని రోజులు డిస్కస్ చేయడం జరుగుతుంది, ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ పెండింగ్ ఉన్నాయి. కార్పొరేట్ వాళ్ళైతే ఓకే ఈకే ఇన్ని కరోడ్స్ ఆఫ్ రూపీస్ శాంక్షన్ అయిపోయి అన్ని వచ్చేయడం అనేటువంటి బయట ప్రపంచంలో జరిగేటువంటిది. ఇక్కడ అట్లా కాదు, ఒక రూపాయి వస్తుంది, ఒక రూపాయి ఖర్చు అవుతుంది, అట్లా ఒక డ్రాప్ బై డ్రాప్ కమ్స్ అండ్ ఇట్ విల్ బి యూటిలైజ్. ఆ విధంగా ఈ యొక్క ఫండింగ్ సిస్టమ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది విభిన్నమైనటువంటిది. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు, మరి ఇన్ని దేశాల్లో ఉన్నాయి కదా ఫారెన్ ఫండ్స్ వస్తుంటాయేమో అనేటువంటి భ్రమలో కూడా కొంతమంది ఉంటారు. బ్రహ్మ కుమార్స్ రివర్సల్ అంటే ఎవరైతే భారతదేశంలో ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకుంటారో వారు ఎక్కడికెళ్ళినా కానీ కొంత నేషన్లో ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరమవుతుంది కదా, సో ఇక్కడి నుంచి కూడా ఆ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇనిషియల్ చేయడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ యునిక్ ఫీచర్. సో ఈ విధంగా ఫండింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకత. ఇంకొకటి చాలా స్పెషల్, ఈరోజు ఉమెన్స్ డే, దానికి సంబంధించినటువంటిది కూడా బ్రహ్మ కుమారీస్ లో మనం చాలా ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మహిళలకి ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. సారీ, అంటే ఇక్కడ బ్రహ్మ కుమారీస్ లో అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది మహిళల చేతికి ఇవ్వడం జరుగుతుంది. దాని అర్థం ఇది ఉమెన్ ఆర్గనైజేషన్ అని కాదు. అక్కడ కూడా బ్రహ్మ కుమారీస్ పేరు ఎందుకు వచ్చింది అంటే మొట్టమొదట్లో ఒక ట్రస్ట్ ని, మహిళలతో కూడుకున్నటువంటి ఒక ట్రస్ట్ ని తయారు చేసి దానికి ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ అనేటువంటి పేరు పెట్టి దానికి ఇవ్వడం జరిగింది. దట్ డజన్ మీన్ దట్ కేవలం మహిళలు ఉంటారని కాదు, బ్రదర్స్ అందరూ కూడా ఉంటారు. అండ్ బ్రదర్స్ విల్ బి లైక్ అ బ్యాక్ బోన్ అండ్ సిస్టర్స్ విల్ బి లైక్ అ హెడింగ్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ రోల్స్. దట్ ఈస్ వన్ డిఫరెన్స్. ఇంకా ఇక్కడ అసలు గురువు ఎవరు, ఎటువంటి మానవ మాత్రులైనటువంటి గురువులు ఇక్కడ లేదు. మీరు చూసారా, ఎవరు చూసినా గానీ ఎలా ఉంటుంది, బ్రదర్స్ సిస్టర్స్ అట్లానే ఉంటుంది, పెద్ద సిస్టర్ చిన్న సిస్టర్ అట్లానే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీరు ఇక్కడి నుంచి తీసుకుని వరల్డ్ వైడ్ హెడ్ క్వార్టర్స్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి దాదీజీ, జానకీ దాదీజీ అక్కడ వరకు తీసుకున్నా గానీ ఇట్స్ లైక్ ఎల్డర్ సిస్టర్, పెద్ద అక్కయ్య అట్లానే ఉంటుంది. మరి హ్యూమన్ గురు అంటే మనుషుల నుంచి మనుషులు తెలుసుకోవాల్సిన అవసరం కాదు. ఇది జ్ఞానం సోర్స్ ఎవరంటే స్వయంగా సద్గురు అయినటువంటి పరమాత్ముడే మన గురువు, భగవంతుడితో మన సర్వ సంబంధాలు. కాబట్టి ఒక మానవ మాత్రులు గురువు ఇక్కడ లేరు. ఇంకా ఎంత చెప్తాము అనే దానికంటే కూడా బ్రహ్మకుమారిస్తు అంటుంటే ఒక నోటబుల్ అండర్లైనబుల్ ఇష్యూ ఏంటంటే ధారణ, జీవితంలో ఎంత ధారణ చేస్తున్నారు అనేటువంటి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ఎలా అనుకుంటుంటారంటే బ్రహ్మకుమారి సెంటర్స్ సిటీస్ లోనే ఎక్కువ ఉన్నాయా అనేటువంటి ప్రశ్న వస్తుంది. కాదండి, 80% శాఖలన్నీ కూడా విలేజెస్, రూరల్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్ లోనే ఉన్నాయి బ్రహ్మకుమారిస్ది. ఇంకా కొంతమందికి ఎలా డౌట్ ఉంటుందంటే బ్రహ్మకుమారిస్ రావటం అంటే ఇల్లు వాకిలు వదిలేసి మొత్తం ఇక్కడ ఉండిపోవాలా అనేటువంటి డౌట్. అది కాదండి, ఎవరైతే ఇక్కడికి వస్తారో, ఎవరి జీవితాల్లో అయితే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అనుసారంగా పాసిబిలిటీస్ ఉంటాయో, ఒక 4-5 ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ వచ్చిన తర్వాత వాళ్ళని అబ్జర్వ్ చేసి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బాధ్యతల నుంచి దూరం కా అంటే వాళ్ళని వాళ్ళు విడిపించుకునేటువంటి సిచ్యువేషన్ వాళ్ళు ఓన్లీ 1-2% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఇక్కడ డెడికేట్ అయి ఉంటారు. ఇంకా ఇక్కడ డెడికేటెడ్ అంటే దాని ఇంకో ప్రత్యేకత. ఈ రోజు గుడిలో పూజారు కానీ, లేకపోతే చర్చిలో ప్రీస్ట్ కానీ, లేకపోతే మస్జిద్లో ఎక్కడ చూసినా కానీ అక్కడ ఆ పూజారులు కూడా శాలరీ తీసుకుంటారేమో కానీ బ్రహ్మ కుమారీస్ లో డెడికేట్ మెంబర్స్ దే వోంట్ ఈవెన్ టేక్ శాలరీ డెడికేట్. వాళ్ళకి చాలా మినిమల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, చాలా మినిమల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. లైఫ్ ఎంత సింపుల్ గా ఉంటుందంటే, ఎంత క్వాలిటీగా ఉంటుందంటే, అసలు ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ ఆఫ్ లైఫ్ ఇంత లీడ్ హ్యాపీగా లీవ్ చేయొచ్చు అని మీరు ఆశ్చర్యపోతారు. ఇంకా వీలైతే వాళ్ళకి ఇంటి నుంచి కూడా ఏదైనా సాధ్యమైతే తెలుగు గుప్తదాన మహాదాన విధానంగానే వాళ్ళు కూడా ఆశ్రమం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళకంటూ ఒకటి ఏది కూడా తీసుకునేటువంటి ప్రక్రియ మీరు ఇక్కడ గమనించరు. మీకు ఇంకా తెలుసా, మీరు ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ లో ఉన్నారు కదా, యునో బ్రదర్ నియర్లీ 25 డిపార్ట్మెంట్స్ ఆఫ్ శాంతి సరోవర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అంటే తెలిసి తెలియకుండా సుమారు 25 డిపార్ట్మెంట్స్ ఈ కార్యక్రమ సఫలత గురించి వర్క్ చేస్తున్నాయి. మీకు ఎవరు కనిపిస్తారు, బహుశా మాట్లాడేటువంటి స్పీకర్ కనిపించవచ్చు, లేదా సౌండ్ దగ్గర ఉన్నవాళ్ళు, లేదా భోజనం పెట్టేవాళ్ళు, అట్లా అకామిడేషన్ దగ్గర ఉన్నటువంటి ఒక 5-6 డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి సేవదలు కనిపించవచ్చు కాక, మళ్ళీ మిగిలినటువంటి ఇంతమంది వాళ్ళని మీరు వెళ్లేటప్పుడు కూడా కలవరు, తర్వాత కూడా కలవకపోవచ్చు, బహుశా ఎప్పుడు జీవితంలో కలవరు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మంచిగా జరగాలి అని వాళ్ళు ఎందుకు మన కోసం చేస్తున్నారండి? వాళ్ళకి ఏం బట్టే అండి? ఎస్, పరమాత్మల ద్వారా లభించినటువంటి ప్రాప్తి, సుఖము, సంతోషం ఏవైతే ఉన్నాయో అవి అందరికీ అందాలి అనేటువంటి శుభభావనలు ఏవైతే ఉన్నాయో ఆ శుభభావన అనుసారంగా వాళ్ళు ఒక నిస్వార్థమైనటువంటి సేవలో నిమగ్నమై ఉన్నారు. ఇందాక కొంతమందితో నిన్న ఈ రోజు కూడా షేర్ చేసుకున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ అనేక రకాల సేవల్లో వాళ్ళు మనం ఉపయోగించుకుంటుంటారు. ఉదాహరణకి ఇప్పుడు మీరు చూసినటువంటి పెద్ద పెద్ద టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమయం దొరికితే వాళ్ళు వెళ్ళి వంట చేసే సందర్భాలు లేవు. ఆ వంట చేసేటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో క్లాసెస్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి, గార్డెన్ చేసినటువంటి సందర్భాలు, ఇల్లు ఉడిచేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి, వెహికల్ డ్రైవింగ్ చేసేటువంటి సందర్భాలు ఉంటాయి, మల్టీ యాక్టివిటీస్. ఇది అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్, మనం ఏం పని చేస్తున్నాం అనే దానికంటే కూడా ఏ క్వాలిటీ ఆఫ్ మైండ్ మనం సర్వీస్ చేస్తున్నాం అనేటువంటి ఆ భావంతో ఉంటుంది. కాబట్టి మీరు శాంతి స్వర ప్రాంగణంలో మీరు వస్తే మీకు వైబ్రేషన్స్ ఎలా అనిపిస్తున్నాయండి? ఒక ఆప్యాయత, ప్రేమ, సేవ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఈ ఫ్యాన్, ఇప్పుడు మేమేం చెప్తామంటే శాంతి సరోవర్ కానీ ఏది బ్రహ్మకుమారి శాఖలు అయితే ఉన్నాయో మీరు భౌతికంగా కనిపించేటువంటి ఈ పెయింట్, ఇటుకలు, ఫ్యాన్ల దానికంటే కూడా ఎక్కువగా మీకు అనిపించేటువంటిది త్యాగము, తపస్య, సేవ. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాం, ఎవరో ఒక పూట భోజనాన్ని మానేసి ఆ పూట భోజనాన్ని కొన్ని నెలలు మానేసి ఆ డబ్బులు మన కోసం ఇన్వెస్ట్ చేశారు. అంటే మనకంటే ముందు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ తర్వాత వచ్చేటువంటి అంటే మనలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలనేటువంటి శుభభావనలు ఏవైతే ఉన్నాయో ఆ కల్చర్ బ్రహ్మకుమారిలో ఉంది. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా చేయి చేయి కలుపుకుని ఒక విశ్వ నవ నిర్మాణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్లీ ఇంకొక సీక్రెట్, ఫైనల్ క్లోజ్ చేసే ముందు ఏంటి, బ్రహ్మకుమారీస్ అనేటువంటిది ఒక సంస్థ కాదండి. నిజం చెప్పాలంటే బ్రహ్మకుమారీస్ ఇస్ నాట్ ఎన్ ఆర్గనైజేషన్. యాక్చువల్లీ స్పీకింగ్ ఇట్ ఈజ్ ఎ గ్లోబల్ ఫ్యామిలీ, ఒక వసుదైక కుటుంబకము, పరమాత్ముడి ద్వారా నడపబడేటువంటి ఒక దైవీ పరివారం. మీరందరూ ఎక్కడున్నారు? మీ పరివారంలోకి తిరిగి మీరు వచ్చారు. అందుకే ఇక్కడ మీరు ఎవరిని చూసినా కానీ ఒక సంతోషంతో ఆప్యాయత, మీకు ఎందుకు సేవ చేస్తున్నారు, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తిరిగి వచ్చారు, వారికి బెనిఫిట్ కలుగుతుంది అనేటువంటి ఆ భావంతో సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి యువర్ ఆల్ యువర్ ఓన్ హోమ్, సో వెల్కమ్ టు యువర్ ఓన్ హోమ్. సో ఇది బ్రహ్మకుమారికి సంబంధించినటువంటి ఒక సంక్షిప్త పరిచయము. ఓకే, సో దిస్ ఇస్ వాట్ శాంతి సరోవర్ దిస్ థింగ్. సో మీ అందరికి మీ ఇంటికి స్వాగతం. సో అక్కయ్య గారు చెప్పిన విధంగా సో ఈ క్లోజ్డ్ ఎట్ 11, లీవింగ్ సమ్ క్వశ్చన్ ఆన్సర్స్. ఇంకేమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా సంబంధించి, సంస్థకు సంబంధించినట్టు యాక్టివిటీస్ గురించి? బైసా ఆర్ కుచ్ ఆప్కో కుచ్? సో యువర్ ఆల్ వెల్కమ్ టు యువర్ ఓన్ ఎక్కడికి? హోమ్. ఓకే, సో థ్యాంక్ యూ. యా, గ్లోబల్ పీస్ ఆర్డర్లో అనే ఈ యాక్టివిటీస్ ఏమని అడిగారు, మాకు బ్రహ్మకుమారి యొక్క ట్విన్ సిటీస్లో సుమారు 50 శాఖలు ఉన్నాయండి. కొన్ని కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు జరిగినప్పుడు అందరికీ ఒక చోట కూర్చునేటువంటి ఫెసిలిటీ ఇప్పటివరకు లేకుండా ఉండే. కాబట్టి ఒక 3 ఇయర్స్ క్రితం అందరు కలిసి ఒక ఫెసిలిటీ తయారు చేద్దాం అనేటువంటి భావంతో ఆ గ్లోబల్ పీస్ ఆడిటోరియం తయారు చేయడం జరిగింది. కొన్ని స్పెషల్ అకేషన్స్ ఈ మంత్లోనే ఒక 2-3 ప్రోగ్రామ్స్ జరిగినాయి. అంటే మౌంట్ ఆబు నుంచి ఒక సిస్టర్, లండన్ నుంచి జయంతి సిస్టర్ అని చెప్పేసి అట్లా కొన్ని సందర్భాల్లో పెద్ద అకేషన్స్ అన్ని అక్కడ చేయడం జరుగుతుంది. దాని కెపాసిటీ 2200 కెపాసిటీ అనమాట, అక్కడ కూర్చుని అటెండ్ చేసేటువంటి ఫెసిలిటీ. అందులో మనం అనుకోలేదు, మన అనుకోకుండానే సరే నా వంతు నుంచి నేను చేస్తాను ఇది చేస్తాను అనుకుంటానే అది ఎట్లా తయారైందంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడిటోరియమ్స్ లాగా తయారైంది. సౌండ్ ఉన్నారనుకోండి, ఆ సౌండ్ ఇంజనీర్ కూడా మన వన్ ఆఫ్ ద బ్రహ్మకుమారీస్ అసోసియేట్ మెంబర్స్ అనమాట. ఈ గేవ్ బెస్ట్ క్వాలిటీ సౌండ్ సిస్టమ్ టెక్నాలజీ అవన్నీ ఏవైతే ఉన్నాయో, ఆర్కిటెక్ట్ మన వాళ్లే, ఇంజనీర్స్ మన వాళ్లే, తెలిసిన వాళ్ళు కూడా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు తెలియదు, సరే మా వంతు ప్లీజ్ తీసుకుని తీసుకుని అట్లా అట్లా అనుకుంటూ ఇట్ కేమ్ అవుట్ ఇన్ వెరీ గుడ్ స్ట్రక్చర్ అది. ఓకే, థ్యాంక్ యూ. ఓం శాంతి. సో సిస్టర్ అభి, కొంచ క్వశ్చన్స్ అవర్ ఫైనల్లీ చెప్పండి. లేస్తున్నారు మీరు ఏదో, ఏ మతమైనా ఏ కులమైనా, ఇంకొక విషయం చెప్పాలా మతం గురించి అయితే, ఇక్కడ మీ శాంతిస్వరంలో చూసినట్లయితే మాకు తమిళనాడు నుంచి ఉన్నారు, కేరళ నుంచి ఉన్నారు, కర్ణాటక, ఆంధ్ర, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ అన్ని రకాలు ఉన్నారు. కానీ ఎవ్వరు ఒకరిని మీ మతం ఏంటి, మీ కులం ఏంటి అనేటువంటి అడిగే ప్రసక్తి కూడా లేదు. మా పక్కన ఉండొచ్చు కాక ఇన్ని సంవత్సరాలు, వాళ్ళ కులం ఏంటి అని అడగాల్సిన అవసరం కూడా మాకు లేకుండా. దట్ ఈస్ యూనివర్సల్ ఫీలింగ్. ఈ కులాలు మతాలు ఎవరు స్థాపించుకున్నారండి? అది అవసరం లేనిటువంటిది, మనం కానీ దాంట్లో ఇరుక్కుపోయాం. సో హియర్ బ్రహ్మకుమారి ఈ విషయంలో కూడా చాలా ఒక యునిక్ ఫీచర్ ని మనకు క్రియేట్ చేస్తుంది. యు ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ వాట్ ఈస్ రిలీజన్, వాట్ ఈస్ క్యాస్ట్ అండ్ వాట్ ఈస్ ఫీలింగ్. దట్స్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. ఓకే, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్, ఎనీ ఫర్దర్ క్వశ్చన్? రూరల్ సెంటర్స్ లో మెడిటేషన్ నేర్పించడం జరుగుతుంది, డైలీ సత్సంగం జరుగుతుంది. ఇవి రెండు కామన్ గా జరుగుతుంటాయి. దీనికి సంబంధించి ఇవి కాకుండా కొన్ని కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు అయినటువంటి ఏవైతే ఉంటాయో, లైక్ కొన్నిసార్లు మా క్యాంపెయిన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఒక విలేజ్ ఇంకో విలేజ్ అటాచ్ చేసుకుని కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఆ ప్రోగ్రామ్స్ ను కూడా వాళ్ళు హోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆల్ సెంటర్స్ లో వరల్డ్ వైడ్ మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఈ రెండు క్లాసెస్ కంపల్సరీగా ఉంటాయి. అవైలబిలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ, అవైలబిలిటీ ఆఫ్ ఫెసిలిటీస్ ఆధారంగా కొన్ని స్పెషల్ గా జరుగుతాయి. ఇప్పుడు శాంతి సరోవర్ ఉంది, శాంతి సరోవర్ లో ఇన్ హౌస్ ప్రోగ్రామ్ జరిగేటువంటి ఫెసిలిటీ ఉంది. ఇటువంటి ఫెసిలిటీ అన్ని బ్రాంచెస్ లో ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ నుంచి ఒక సెంటర్ ఉంది అనుకోండి, ఆ సెంటర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ వచ్చి ఆ బెనిఫిట్ తీసుకుని మళ్ళీ దే విల్ గో బ్యాక్ టు దేర్ రెస్పెక్టివ్ ప్లేసెస్. ఓపెన్ హార్ట్ సర్జరీ, ఎస్, వీ కాల్ ఇట్ యాజ్ క్యాడ్ రిగ్రెషన్ ప్రోగ్రామ్. అది స్టార్ట్ అయ్యి ఐ థింక్ అరౌండ్ 15 ఇయర్స్ పైన అవుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కాకుండా వరల్డ్ డాక్టర్స్ కమ్యూనిటీ కూడా దాన్ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. మౌంట్ ఆబ్లో ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ ఆర్ 2 మంత్స్ ఒకసారి ఒక బ్యాచ్ జరుగుతుంటుంది. ఆ లైఫ్ స్టైల్ అండ్ మెడిటేషన్ చేంజెస్ ద్వారా హార్ట్ లో ఉన్నటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్స్ కూడా క్లియర్ అవుతాయి. ఎంతో మంది, కొన్ని వేల మంది కూడా దే ఆర్ ప్రాక్టికల్లీ ఫీలింగ్ ఇట్. అది అబ్దుల్ కలాం గారు కూడా ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దిస్ కమిటీ. మౌంట్ ఆబ్లో నిత్యం జరుగుతుంటాయి. హైదరాబాద్ లో కూడా ఒక 2 టైమ్స్ జరిగింది ఆ గ్రూప్స్. కానీ ఆ డాక్టర్స్ మౌంట్ ఆబ్లోనే బిజీ అయిన కారణంగా వాళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ చేయట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మౌంట్ ఆబ్లోనే వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇట్ ఈస్ పాసిబుల్. హార్ట్ ప్రాబ్లమ్సే కాదండి, ఇంకా డయాబెటీసే కాకుండా ఇంకా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ లో కూడా మెడిటేషన్ అనేటువంటిది చాలా బెనిఫిషియల్. దాదా లేఖరాజ్ గారు 1969 లో వారి శరీరాలు అవ్యక్తమయ్యారు. 1969 అది బహుశా చెప్తాం మీకు మిస్ అయినా, 1969 హీ లెఫ్ట్ ద బాడీ. 69 లో భారతదేశం చెప్పచ్చు, మనం చెప్పాం కదా ఆ టైంలో యునైటెడ్ ఇండియా. ఓకే, తర్వాత ఇండియా డివైడ్ అయిన తర్వాత 1950 ఇండియాలోకి వచ్చి ఇండియాలో వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలు, ఈ హెడ్ క్వార్టర్స్ ని స్థాపన చేయడం జరుగుతుంది. వారసులు ఉన్నా కానీ అది కంప్లీట్ గా సపరేట్ అయిపోయింది. మీకు చెప్పాను చూడండి, ఆస్తి పంపకాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత తన యావద ఆస్తిని ఏదైతే దాదా లేఖరాజు అంటూ ఉన్నదో అదంతా కూడా మహిళలు, చెప్పాను కదా 8 మంది మహిళలతో కూడుకున్నటువంటి ఒక ట్రస్ట్ కి యావద ఆస్తిని సమర్పణ చేసి దానికి ప్రజాపిత బ్రహ్మకుమారి శిశోరి విశ్వదలు పేరు పెట్టడం జరిగింది. ఆ వారసులను ఉన్నా కానీ వారికి ఒక ఈ లౌకిక పరంగా మా కూతురు అయితే ఈ విధంగా, మా బిడ్డ అయితే ఈ విధంగా అటువంటిది ఏమీ లేదు. కంప్లీట్ గా దట్ ఈస్ సపరేట్ సెక్షన్, ఇట్ ఇస్ సపరేట్ సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ ఫైనల్ థింగ్? ఓకే, థ్యాంక్ యూ. 1 మినిట్ సైలెన్స్ లో విల్ బ్రేక్.
ఆరావళి పైన ఆబు శిఖరాన, ఆరావళి పైన ఆబు శిఖరాన, స్వర్గాశ్రమము విలసిల్లెను, స్వర్గాశ్రమము విలసిల్లెను, మధువన స్వర్గాశ్రమము విలసిల్లెను. ఆరావళి పైన ఆబు శిఖరాన, ఆరావళి పైన ఆబు శిఖరాన. బ్రహ్మ కలను మాధ్యమముగా పరమాత్ముడే మురళిల ద్రవములచే ఆత్మల అలరించెను. బ్రహ్మ తను మాధ్యమముగా పరమాత్ముడే మురళీరవములచే ఆత్మల అలరించెను. ఆ మురళీరవములకి తపించిన ఆత్మల, ఆ మురళీరవములకి తపించిన ఆత్మల, తపనే తపసై ఆ భువి దివిగా మారే, ఈ భువిలో ఆ దివిని కనరండయా కనరండయా. ఆరావళి పైన ఆబూ శిఖరాన, ఆరావళి పైన ఆబూ శిఖరాన.
చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య గారు. ఆపే హే పూరా స్పష్టీకరణ కియా కి ఈశ్వర్య విశ్వవిద్యాలయ కైసే చల్తా హే, ఇస్కా నామ ఈశ్వర్య విశ్వవిద్యాలయ క్యూ పడా, పరమాత్మా కే కైసే కార్య కర్ రహా హే, పరమాత్మా నే క్యూ బహనో కే ఉపర్ జిమ్మేవారీ కా కలశ రఖా. సబ్ సమజ్ మే ఆయా? ఔర్ కోయి క్వెశ్చన్ హే అభీ ఇస్ టాపిక్ పర్?
నహీ.